ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣು ರೂಪಾಯ ನಮಃ. ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತೀ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ಶ್ರೀ ಗೌರಿ ಕೇದಾರೇಶ್ವರಾಭ್ಯಾಂ ನಮಃ. ವಿಘ್ನೋತ್ತುಂಗಗಿರೀಶಮರ್ದನ್ನಪವಿಃ ವಿಘ್ನಾಭಿಕುಂಭೋದ್ಭವಃ ವಿಘ್ನಾಭ್ರೌಗಘನ ಪ್ರಚಂಡ ಪವನೋ ವಿಘ್ನೇಶ್ವರಃ ಪಾತು ನಃ. ಜಯ ಕಾಶೀ ಮಹಾವಿದ್ಯೇ ಪತಿತಾನಂ ಚ ಪಾವನಿ ತ್ವಾಮೃತೇ ಗತಿರನ್ಯಾನಾ ಸಂಸಾರೇ ಮಜ್ಜತಾಮಿಹ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂ ಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ. ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪಜ್ಯೇ. ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ. ಶ್ರೀಮತ್ಪರಸ್ಮೈ ನಿಜಚಿದ್ಘನಾಯ ಗೌರೀತಪೂರ್ಣಫಲಪ್ರದಾಯ ಕೇದಾರನಾಥಾಯ ನಮಃ ಶಿವಾಯ. ನಮೋ ನಮಃ ಕಾರಣಕಾರಣಾಯ. ಯಾ ಕೇದಾರಪುರಸ್ಸದಾ ವಿಲಸತೆ ಕಾಶ್ಯಾಂ ಪ್ರಜಾಂತಾರಯನ್ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ಪವಿತ್ರತಟಿನೀಂ ಸಂಯುಜ್ಯ ತತ್ತುಷ್ಟಿದಾ. ಯಾ ಕಾಶೀ ಜನತಾಘಸಂಘಶಮನೆ ಸಂದರ್ಶನಾತ್ಮಜ್ಜನಾತ್ ಪ್ರಾಚೀನಾ ಮಣಿಕರ್ಣಿಕಾ ಭವತು ನಃ ಪಾಪೌಘ ವಿಧ್ವಂಸಿನಿ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖತಾದಂ ತಪೋನಿಧಿಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಅಜ್ಞಾನಾಂ ಜ್ಞಾನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ಶ್ರೀ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠಾಧೀಶ್ವರರು, ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯ ವರ್ಯರು, ಜಗದ್ಗುರುಗಳು, ಶ್ರೀ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿವಾರು, ಶ್ರೀ 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 ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮುಲವಾರು, ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದ ಮೂಲಕ ಪ್ರಣಮಿಲ್ಲಿ ಕಾಶಿ ಕೇದಾರ ಮಹತ್ಯಂ ಮೂಡವ ರೋಜು ಪ್ರವಚನ ಪ್ರಾರಂಭಿಸಿಕೊಂಡಾಂ. నిన్నటి రోజున కాశీలో రెండు మణికర్ణికలు ఉన్నాయని, హిమాలయంలో కేదారుడు ఉన్నాడు, కాశీలో కేదారుడు ఉన్నాడని కేదారీశ్వరుడు. హిమాలయ కేదారుడు ప్రధానమైన కేదారీశ్వరుడు, ఇదేమో అప్రధానమైంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాచీన మణికర్ణికకు, కాశీలో ఉన్న మణికర్ణికకు, కాశీలో ఉన్న కేదారీశ్వరుడికి ఎందుకు ప్రాముఖ్యం వచ్చింది మొదలైన విషయాలన్నీ చెప్పుకున్నాం. కాశీ కేదార కాదే, కాశీలో ఉండే కేదారీశ్వరుడు అక్కడ ముందు ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి ఆ కేదారీశ్వరుని దర్శించినట్లయితే సర్వపాపాలు నశిస్తాయి. ముఖ్యంగా శివనింద, కాశీనింద, తర్వాత కాశీ విశ్వేశ్వరాదిలింగముల యొక్క నింద ఇలా చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పాపములకు నిష్కృతి కానీ ప్రాయశ్చిత్తం కానీ కోటి జన్మలు ఎత్తినా కోటి కల్పములైనా కూడా లేదు, అటువంటి పాపములు కూడా కాశీలో ఉన్న కేదారేశ్వరిని అగ్రభాగంలో ఉన్నటువంటి గౌరీకుండంలో, దాన్ని రేతోదక తీర్థం, హరపాప తీర్థం అంటాం, అక్కడ స్నానం చేసి కేదారేశ్వరిని దర్శించిన మాత్రం చేత అవన్నీ కూడా పోయి పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహ పాత్రులవుతారని కూడా చెప్పుకున్నాం. దానికి దృష్టాంతంగా పర్వతరాజు అయినటువంటి, పర్వత ప్రదేశాలని పరిపాలించే రాజైన చంద్రవంతుడు, చంద్రవాన్ అనేటువంటి రాజు నిందించాడు కాశీని, విశ్వేశ్వరాదిలింగములు. అవన్నీ జడములు, రాళ్ళు అవి, నీళ్లు వాటికి అచేతనములు. నువ్వు జ్ఞానివి, జ్ఞానివై ఉండి కూడా ఈ అచేతనమైన జడమైన ఈ జగత్తుకు సంబంధించినటువంటి ఈ శిలాప్రాయములైన విశ్వనాథాది లింగముల్ని ప్రశంసిస్తున్నావేంటి? జ్ఞానంటే ఏమిటి? ఈ జగత్తుకు అతీతమైనటువంటి వాడు, ఈ జగత్తంతా కూడా మిథ్య కదా, జగత్తులో భాగం కాబట్టి విశ్వనాథాది లింగములు కూడా మిథ్యే అని చెప్పి విశ్వనాథాది లింగములను, కాశీని నిందించాడు. అతనికి అందువల్ల శివాపరాధం వల్ల హిమాలయ కేదారుడు కనిపించలేదు. ఆ తీర్థం స్నానం చేద్దామంటే కనిపించలేదు. ఆ తర్వాత భగవంతుడిని ప్రార్థించాడు. ఈ ఆ శివ వామదేవుడు సనత్ కుమారులు వాళ్ళతో పాటు వచ్చి చంద్రవాణుడు వాళ్ళ దగ్గర కాశీ కేదార మహత్యాన్ని విని తర్వాత కాశీ వచ్చి ఆ తీర్థంలో స్నానం చేసి కేదారేశ్వరుని దర్శించి శివాపరాధ దోషము నుండి విముక్తుడైనాడని ఆ కథ కూడా నిన్న చెప్పుకున్నాం. ఈ దీన్ని అసలు ఈ కేదార మహత్యాన్ని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడనో, సనత్ కుమారుడు వామదేవుడని గర్భజ్ఞానికి చెప్పాడనో, ఇప్పుడు అనవద్య భార్య అనమాట అడుగుతూ ఉంటే నాథశర్మ భర్త చెబుతున్నాడు. వీళ్ళిద్దరు కూడా శివజ్ఞానులు, శివయోగులు, వాళ్ళకు చెబుతున్నాడు. అదే విషయాన్ని వేదవ్యాసుడి దగ్గర విన్నటువంటి వాడై సూతుడు శివనకాది మహర్షులకి అందరికి కూడా చెబుతున్నారు. ఇప్పుడు అనవద్య ప్రశ్నిస్తున్నది తన భర్తని, ఆ విషయాన్ని చెబుతున్నారు. మధ్యష్ట దేవ భగవన్ శివతత్వార్థవిత్తమ శివావజ్ఞ కథం ప్రాప్త గౌర్యా సర్వజ్ఞయా విభో. నిన్న కాశీ కేదారేశ్వర స్తోత్రము, ప్రాచీన మణికర్ణిక స్తోత్రం కూడా వివరించుకున్నాము నిన్నటి రోజునే. గౌరీ పార్వతీదేవి శివుని విషయంలో అపరాధం చేసిందని చెప్పి చెప్పుకున్నాం. ఆమె చేసినటువంటి అపరాధం ఏమిటి, ఎందువల్ల చేసింది, శివుని యొక్క అనుగ్రహం వల్ల ఆ అపరాధ దోషము ఏ విధంగా పరిహారమైంది, ఈ విషయమంతా చెప్పాలని తన భర్తను అడిగింది. అప్పుడు నాథశర్మ చెబుతున్నాడు, శృణుదేవి ప్రవక్ష్యామి నా వాక్యం తెస్తే కించన ఇమం ప్రశ్నం పురాతేన వామదేవేన వాంఛితం. దేవే చెబుతున్నాను విను, ఇదే ప్రశ్న పూర్వం వామదేవుడు సనత్ కుమారుని అడిగితే సనత్ కుమారుడు వివరించాడు, అదే విషయాన్ని ఇప్పుడు నీకు వివరిస్తున్నాను వినవని చెప్పి సనత్ కుమారుడు చెబుతూ ఉన్నాడు. పూర్వంట బ్రహ్మ విష్ణువు రుద్రుడు అందరూ చోట సమావేశమైనారని ఆలోచిస్తూ ఉన్నారు, కార్యాలోచన చేస్తూ ఉన్నారు. ముగ్గురు కూర్చొని త్రిమూర్తులందరూ కూడా ఒక చోట సమావేశమే. ఇంతలో బ్రహ్మగారు ముందుగా ఒక మాట మాట్లాడాడు. ఏమిటి ఎంతకాలం మనకు ఈ జన్మ, ఏమిటి ఎంతకాలం ఈ సృష్టి, దీనికి ఒక విశ్రాంతి అంటూ లేదు. ఎప్పుడు సృష్టి చేసి అలసిపోయినాను, విసిగిపోయినాను, ఇంకా నేను ఈ సృష్టికర్మ చేయలేను, నాకు ఒక్క విశ్రాంతి అంటూ లేకుండా ఉన్నది, ఏమో ఆయన ఇంకెవరైనా ఇంకో బ్రహ్మగారిని సృష్టించి చేయించుకుంటే చేయించుకుంటాళ్లే ఆ సదాశివుడు అని చెప్పి ఇప్పుడు మనం మహాకైలాసానికి వెళదాము అన్నాడు బ్రహ్మగారు. అన్నమాట ఇదండి, భూకైలాసము మహాకైలాసం అని రెండు ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటిది భూకైలాసం, ఇదిగాక మహాకైలాసం అని చెప్పి అన్ని లోకాల పైన ఉన్నది, వైకుంఠానికి పైన కూడా మహాకైలాసం. అక్కడ అసలైనటువంటి సదాశివుడు ఉంటూ ఉంటాడు. అసలు నిర్గుణ పరబ్రహ్మ మొట్టమొదటిగా అక్కడ రూపం ధరించినటువంటి ఆయన సదాశివుడు. ఆయన అక్కడ ఉంటూ ఉంటాడు, ఆయన తన శక్తితో కూడి అక్కడ ఉంటూ ఉంటాడు. ఆయన వల్ల తర్వాతనే మళ్ళీ బ్రహ్మ విష్ణు రుద్రులను సృష్టించి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నడిపిస్తూ ఉంటాడు ఆయన. అంటే ఈయనేమో ఆయన సృష్టించినటువంటి వాళ్ళు అనమాట, ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు వీళ్ళు వేరు, వీళ్ళకంటే పై ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు మహాకైలాసంలో, అసలు మొట్టమొదటి ఆయన సదాశివుడు. ఆయన ఆ రకంగా నిర్వహిస్తూ ఉంటూ ఉంటాడు. అందువల్ల మహాకైలాసానికి వెళ్ళిపోయి అక్కడంతా ఏంటంటే ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళందరూ అక్కడ ఉంటారండి, బ్రహ్మలు, ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఈ మొత్తం రకరకాల వాళ్ళు ఉన్నారే ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళు. 10 ఆవరణలు ఉంటాయి అక్కడ. ఈ 10 ఆవరణలు దశావరణం, అమ్మవారు నవావరణం, ఆయనేమో దశావరణాలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్కళ్ళు ఉంటూ ఉంటారన్నమాట. చివరికి వాళ్ళందరూ కూడా ఆ రుద్రుడు ఈ చివరికి మహాప్రళయం వచ్చినప్పుడు ఈ భూకైలాసం కాస్తా అనే అదొక్కటి అదేం నాశనం కాదు, అది కాస్తానే బ్రహ్మాండాన్ని ఛేదించుకుని మహాకైలాసంలో కలిసిపోతుంది. అప్పుడు ఆ రుద్రుడు కూడా అక్కడికి వెళ్ళిపోతాడు, ఆయనతో పాటు ఐక్యమైపోతాడు. ఆ రుద్రుడు ఈ రుద్రుడు దాదాపుగా ఒకే, ఆయన ఎంతటి శక్తి గలవాడో అంత ఇది కాకపోయినప్పటికీ ఆయనతో సమానమైనటువంటి వాడైన అది మహాకైలాసం పెద్దదైతే దానికి కాస్త సూక్ష్మంగా ఉంటుంది, ఇదంతా కూడా అంత విశాలంగా ఉండకపోయినా అనమాట. కాబట్టి మనం ఇక్కడ మహాకైలాసానికి వెళ్ళిపోయి హాయిగా కూర్చుందాం, విశ్రాంతి తీసుకుంటూ ఆ సదాశివుణ్ణి సేవిస్తూ అన్నాడండి బ్రహ్మగారు. ఆయనే ధ్యానం చేసుకుంటూ ఉందానులే శంకరుణ్ణి అన్నాడు. శ్రీ మహావిష్ణు అన్నాడు, ఓ బ్రహ్మ నువ్వు చాలా బాగా చెప్పావయ్యా, నేను కూడా ఈ పరిపాలన చేసి విసిగిపోయినాను, నాకు కూడా నిర్వేదం కలిగింది, ఇంకా దీని మీద అలసట కలిగింది, విసుగు కలిగింది, నాకు చాలా కష్టంగా ఉందయ్యా. ఈ ఎన్ని కోట్లో చెప్పలేము, ఈ బ్రహ్మాండంలో ఉన్నది వీళ్ళందరి పరిపాలన చేయవలసిన బాధ్యత నాకున్నది. ఎప్పుడూ ఈ రాక్షసులను సంహరించి సంహరించాల్సి వస్తున్నది రకరకాలుగా. ఆ ఈశ్వరుడేమో వరాలు ఇస్తూ ఉంటాడు, నువ్వు వరాలు ఇస్తూ ఉంటావు బ్రహ్మదేవుడితో అన్నాడు. రాక్షసులేమో బలవంతులవుతూ ఉంటారు, ఇంకా నా నేను తప్ప గతెవరూ లేరు ఈ రాక్షస సంహారం చేయటానికి. నేను కూడా కైలాసం ఈ పాలన చేసి బాగా అలసిపోయినాను, నిర్వేదంతో ఉన్నాను, ఇంకా దాని మీద ఈ పరిపాలన మీద నాకు ఇంకా వాంఛలేదు, నేను కూడా మహాకైలాసానికి వస్తాను, అక్కడికి వెళ్దామని చెప్పి నన్ను అన్నాడు. అంటమే కాకుండా రుద్రుణ్ణి కూడా ఏమన్నాడంటే, రుద్ర బ్రహ్మ విష్ణు రుద్రులు ఇక్కడ కలిసింది ముగ్గురు, ఈ భూలోకంలో కైలాసంలో ఉండే రుద్రుడు అన్నమాట. నువ్వు మాత్రమయ్యా ఎంతకాలం ఈ నా లయం చేస్తూ ఉంటావు, ఇది మాత్రం చాలా కష్టమైనటువంటి పని కాదా. నీవు బ్రహ్మగారు ఇలా వరాలు ఇస్తూ ఉంటారు, రాక్షసులు తపస్సులు చేస్తూ ఉంటారు, వాళ్ళకేమో మీరు వరాలు ఇస్తూ ఉంటారు, దీనివల్ల చాలా కష్టంగా ఉంటూ ఉన్నది. మనకంటే వాళ్ళకు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు కనుక సదాశివుడికి కూడా ఇంకెవడూ లేడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత అన్ని పనులు చేయిస్తూ ఉన్నాడు, సృష్టి పని, పాలన పని, లయకము పని కూడా. మనం లేకపోతే ఇంక వాళ్ళకి ఎవరున్నారు దిక్కు, ఇవన్నీ ఈ వెట్టి చాకిరంతా చేస్తున్నాం మనం అక్కడ. ఈశ సర్వోత్తమో భూత్వా స్వయం తిష్టతి, ఆ పరమేశ్వరుడు నాడే సదాశివుడు హాయిగా ఆనందంగా సంతోషంగా మహాకైలాసంలో ఉంటూ ఉన్నాడు. మనం లేకపోతే ఎలా జరుగుతుందో, అసలు మన ఆయన పనులు జరగవు, మనం చేస్తున్నాం కాబట్టి ఆయన హాయిగా అక్కడ ఉంటున్నాడు. శక్తితో కూడి ఆయన నిరంకుశంగా ఉన్నాడు హాయిగా అక్కడ. అతీవ జాతో దైత్యానాం సంహారో బహుధాకృత, ఈ రాక్షస సంహారం చేసి నేను బాగా అలసిపోయినాను కాబట్టి అక్కడికే వెళ్ళిపోదామని చెప్పి ఆ రకంగా చెప్పాడు. అస్మాకంతు తస్మాత్ వయం కిమబల ఏకైకశ్చ తతోధికాహ, మనమేమన్నా తక్కువ వాళ్ళమా? ఆయన కంటే కూడా మనమే బలంలో గొప్పవాళ్ళమే. మాయామోహితులైనాడు బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ కూడా. అందువల్ల మహాకైలాసాధిపత్యే నాస్మహే కిం వయం తథా, మహాకైలాసానికి ఎప్పుడు ఆయనే అధిపత్యా, మనం మాత్రం అరువులం కాదా అని ఈ రకంగా మాట్లాడారు బ్రహ్మగారు. మాట్లాడాడు మళ్ళీ విష్ణుమూర్తితో. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి అంటున్నాడు రుద్రుడు, ఈశమాయా మోహితవి యువాంనాత్ర సంశయ, మీరు పరమేశ్వరుడు యొక్క మాయలో మోహితులైనారయ్యా, ఈ అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరు చాలా గర్వంగా మాట్లాడుతున్నారు భయం లేకుండా. ఇప్పుడు మీకు నేను సహకారం చేయడం కొరకు నేను వచ్చాను. ఈ సృష్టి కార్యంలో పాలనా కార్యంలో మీకేమైనా కష్టం సంభవిస్తే మిమ్మల్ని అండగా ఉండి సహకరించడం కొరకు నన్ను పంపారు. మరి మీరు ఈ రకంగా మాట్లాడినట్లయితే నాకు కూడా దీనివల్ల భయం కలుగుతున్నది. ఏమైనా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీకు మాత్రం శిక్ష తప్పదు మహాకైలాసానికి వెళితే. ఏదన్నా మన అదృష్టం మిగిలి ఉంటే మళ్ళీ తిరిగి వస్తాము, లేకపోతే మనం మళ్ళీ తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు, ఇట్లాగే కనుక వెళ్ళి అక్కడ మహాకైలాసంలో మాట్లాడితే అని చెప్పి రుద్రుడు మాత్రమే వెళ్ళటం మంచిది కాదు అన్నాడు. అయితే వీళ్ళ ముగ్గురు ఒకరికొకరు సహకరించుకోవాలి, వాళ్ళిద్దరు వెళతానన్నప్పుడు రుద్రుడు కాదనకూడదు, నన్ను పంపించిందే అంతు కాబట్టి మీరు చేసే పనికి నేను సహకరించాలి కాబట్టి మీతో నేను వస్తా, మళ్ళీ తిరిగి వస్తామో రామో చెప్పలేము అక్కడికి, ఆయన దయ ఎలా ఉంటుందో ఆయన యొక్క విధానం ఎలా ఉంటుందో మనం చెప్పలేము అన్నాడు. మన భాగ్యం ఎలా ఉందో అన్నాడు. నువ్వు భయపడుతున్నావయ్యా, మనల్ని ఏం చేస్తాడు ఆయన, మీరేం భయపడవలసిన పని లేదు, మనం అంతా అక్కడికి వెళదాము అన్నారు మళ్ళీ వాళ్ళు. తదా రుద్రో హసన్నేతౌ యామ ఇత్యవదన్ సహ, సరే పదండి బయలుదేరండి వెళ్ళినాము అని వాళ్ళతో పాటు ఈయన కూడా బయలుదేరాడండి. ఇంకా తర్వాత వీళ్ళు మహాకైలాసానికి వాయువేగంతో మనోజవంతో బయలుదేరారండి. అది చాలా ఎక్కడ ఉందాయంటే ఈ బ్రహ్మాండానికి అవతల ఉంది జ్యోతిష్పుంజం, అదంతా కూడా సత్యజ్ఞానం, సత్యజ్ఞాన ఆనందమయమైనటువంటిది, మనస్సుకు వాక్కులకు గోచరమయ్యేటువంటిది కాదు, యోగీంద్రులందరూ యోగాభ్యాసంలో సమాధినిష్ఠులై రకరకాల ముక్తులున్నాయి. సాలోక్య, సారూప్య, సామీప్య మొదలైనటువంటి సాయుధ్య ముక్తులు ఆ మహాకైలాసంలో వాళ్ళందరూ కూర్చొని ఆయన్ని ధ్యానం చేస్తూ ఉంటారు ఆ రుద్రమూర్తిని అని చెప్పి అనుకుంటూ రుద్రుణ్ణి ముందుగా పెట్టుకొని మహాకైలాసానికి బయలుదేరారు. వెళ్ళారు, అక్కడికి చిన్నగా వెళ్ళారు. మొట్టమొదట్లో వినాయకుడు విఘ్నేశ్వరుడు కనిపిస్తే నమస్కారం చేశారు. నందికేశ్వరుడికి నమస్కారం చేశారు. మళ్ళీ నందికేశ్వరుడి యొక్క అనుమతి తీసుకొని మెల్లగా బయలుదేరారు లోపలికి వెళ్ళడానికి. అక్కడ విశేషాలు చాలా చుట్టుపక్కల ఉన్నాయి. ఆ విశేషాలన్నీ చూసుకుంటూ చిన్నగా వీళ్ళు బయలుదేరారు. బయలుదేరేటప్పటికీ వాళ్ళు అనేకమైన అద్భుతాలను చూస్తూ ఉన్నారు. అప్పుడు ఇంతలో వామదేవుడు మళ్ళీ సనత్కుమారుని అడుగుతున్నారు, మీరు మహాకైలాసం అని చెప్పారే, దాని ప్రభావం నాకు వివరంగా వివరించండి అన్నారు. మళ్ళీ సనత్కుమారుడు చెప్పడం ప్రారంభించాడు, ఒక్క బ్రహ్మాండం కాదు, మనం ఉన్నది ఒక బ్రహ్మాండం, అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంత కోటి బ్రహ్మాండ నాయకస్య అని చెప్పి చెప్తూ ఉంటాం సంకల్పంలో. పరమేశ్వరుడు కానీ సీతారాముల కళ్యాణాలు కానీ ఇవన్నీ చేశాడు, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పి చెబుతూ ఉంటాం ఆ మహానుభావుల్ని, భగవంతుణ్ణి. ఈ అనంత కోటి బ్రహ్మాండములకు ఆధారం ఏమిటి అంటే మహాజలం, అంత నీటిమయమే అంత జలం. ఫస్ట్ ఆ నీ అంత ఈ నీటిమయంలోనే నీళ్ళల్లో మొత్తం అంతా నీరు. ఒక లక్ష యోజనాల ఎత్తైన, ఒక లక్ష యోజనాలు విస్తీర్ణం కలిగినటువంటి స్వర్ణ భూమి ఉన్నది, అంత బంగారుమయమైన భూమి ఉంది అక్కడ. అది పరమేశ్వరుని స్థానమైన మహాకైలాసం అని అంటూ ఉంటారు వేదవేత్తలు. దీనికి నాలుగు వైపులా కూడానే 50,000 యోజనాలు బాగా విశాలమైనటువంటి భూమి ఉన్నది. అది 20,000 యోజనాల ఎత్తులో ఉంది. అక్కడ 8 ద్వారాలు ఉన్నాయి, మణులతో తయారు చేసి ఉన్నాయి ఆ ద్వారాలు. తూర్పు ద్వారంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు, అలాగే తూర్పు తర్వాత ఆగ్నేయం అగ్ని దిక్కున ఆ ద్వారంలో మహాగణం భృంగి ఉంటాడు, దక్షిణ ద్వారంలో మహాకాలుడు ఉంటాడు, నైరుతి ద్వారంలో వీరభద్రుడు ఉంటాడు, పశ్చిమ ద్వారంలో శివకుమారుడే మహాశాస్త అని ఉంటాడు, వాయువ్య దిక్కున దుర్గాదేవి ఉంటుంది ఆ ద్వారాన్ని కాపాడుతూ, ఉత్తర ద్వారంలో కుమారస్వామి ఉంటాడు, ఈశాన్య ద్వారంలో శైలాది అంటే నందీశ్వరుడు ఉంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళ కింకరులు ఉన్నారు, వీళ్ళకు సహకరించేవాళ్ళు, వాళ్ళు లెక్క చెప్పలేము ఎంతమంది ఉంటారో. వీళ్ళంతా కూడా మహాకైలాస ద్వారాలని రక్షిస్తూ ఉంటారు. అక్కడ 50,000 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఒక నగరం ఉన్నది. అక్కడ 10,000 కోట్ల ఒక్క పదివేల కోట్లు ఒకటి శృంగాలు చుట్టూ ఉన్నాయి. ఆ లోపలికి వెళితే 1,000 కోట్ల అంటే 1,000 కోట్లు శృంగాలు ఉన్నాయి. అవన్నీ కూడా 20 యోజనాల ఎత్తులో ఉన్నాయి. అవన్నీ పద్మరాగమణుల యొక్క శృంగాలు, పద్మరాగమణులతో తయారు చేశారు. మొదటనేమో బంగారమయం, ఆ తర్వాతనేమో వెండి శిఖరాలు అవన్నీ, ఆ తర్వాత పద్మరాగమణుల శృంగాలు ఉన్నాయి. శృంగం అంటే శిఖరం. వాటి లోపలికి వెళ్తే ఇంకా కొన్ని శృంగాలు ఉన్నాయి, శిఖరాలు ఉన్నాయి. ఆ తర్వాత అవన్నీ కూడా 30,000 యోజనాల ఎత్తుతో ఉన్నాయి. అవన్నీ కూడా వైడూర్య మణులతో చేసిన శిఖరాలు అన్నమాట, మణిమయమైన శిఖరాలు అన్ని వైపులా కూడా ఉన్నాయి. ఈ ద్వారములన్నిటికీ అవతల చూస్తే 10,000 యోజనాల భూమి, అలాగే ద్వారం యొక్క లోపల చూస్తే 40,000 యోజనముల భూమి ఉన్నది. ఆ భూమి మీద పగడాలు, పద్మరాగాలు, వైడూర్యాలు యొక్క శృంగాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో సాలోక్యము మొదలైన సాలోక్యం, అలాగే సామీప్యం, సారూప్యం మొదలైనటువంటి ముక్తులు ఉన్నాయి. ఈ ముక్తులు పొందినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారు. సాలోక్యం అంటే ఆ లోకంలో ఉండటం, సామీప్యం అంటే పరమేశ్వరుడి యొక్క సమీపంలో ఉండటం. ఏ లోకంలోనైనా సరే మా భగవంతుడి యొక్క సమీపంలో ఉంటాం. అదే రూపాన్ని పొందితే సారూప్యముక్తి అంటాం. వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో అక్కడ ఉంటూ ఉంటారు. ఆయా ప్రాంతంలో వాళ్ళకు ఇళ్ళు ఉంటాయి, వనాలుంటాయి, సరస్సులుంటాయి, అప్సరసలు ఉంటారు, పానయోగ్యమైన పదార్థాలు ఉంటాయి, తినదగిన పదార్థాలు ఉంటాయి, పుష్పాలు, హారాలు, సుగంధాలు, అన్ని భోగాలు ఉంటాయి. అక్కడ చాలామంది శివగణాలు ఉంటారు ఆ ఆవరణలో. అక్కడ రుద్రకన్యకలు ఉంటారు, కల్పవృక్షాల తోటలు ఉంటాయి, ఒక కల్పవృక్షం కాదు. కామధేనువు చాలా సమూహాలు ఉంటాయి, గోశాలలు ఉంటాయి, చింతామణుల సమూహం ఉంటుంది అక్కడ. అవన్నీ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తూ ఉంటూ ఉంటాయి. అక్కడ శివధర్మమునందు బాగా ఆసక్తి కలిగిన వాళ్ళు, శివుణ్ణి ఆరాధించేవాళ్ళు, శివభక్తులను అర్చించేటువంటి వాళ్ళు వారి వారి పుణ్యాన్ని బట్టి అక్కడ నివసిస్తూ ఉంటారండి. మహాకైలాసంలో వాళ్ళందరూ అక్కడ ఉంటూ ఉంటారు. ఆ ప్రాంతం అంతా కూడా సాలోక్యముక్తిని పొందిన వాళ్ళు ఉంటూ ఉంటారు. సాలోక్యముక్తి అంటే ఆ లోకంలో వెళ్ళి ఉండటం. ఏది ఎవరు ఏది కోరితే అవన్నీ కూడా అక్కడ లభ్యమవుతూ ఉంటాయి. వాళ్ళు అన్ని భోగములు వాళ్ళు హాయిగా అనుభవిస్తూ వాళ్ళకు మళ్ళీ మరణం అంటూ లేదు. వాళ్ళు నిత్యంగా ఎప్పుడూ అక్కడ ఉంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళే సారూప్యముక్తిని పొందుతారు, సామూప్యముక్తిని పొందుతారు, తర్వాత సాయుజ్యముక్తిని పొందుతారు. దీన్నే క్రమముక్తి అంటారన్నమాట. కొంతకాలం అక్కడ ఉంటారు, అక్కడి నుంచి సారూప్య దీనిపైది అన్నమాట సారూప్యముక్తి, అదే శివుని యొక్క రూపంతో ఉండటం అన్నమాట. ఆ తర్వాత సామీప్యముక్తి, దగ్గరికి వెళ్తారు, ఇంకా దగ్గరలో ఉంటారు, చివరికి ఆయనలోనే లీనమైపోతారు సాయుజ్య, అప్పుడు తిరిగి జన్మ ఉండదు. ఆ రకంగా మోక్షాలని పొందుతూ ఉంటారు ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా. ఇంకా తర్వాత ఉన్న శిఖరాలను గురించి కూడా చెబుతున్నాడు. తర్వాత పుష్పరాగమణుల యొక్క శిఖరాలు ఉన్నాయి, అవి 10 కోట్ల ఒక్కటి, అవి 40,000 యోజనాల ఎత్తుతో ఉన్నాయి. అక్కడ గంధర్వులు, యక్షులు, కిన్నరులు, గరుడులు, నాగులు మొదలైన శివపూజా ధురంధరులు ఉంటారే వాళ్లకు, వాళ్ళ యొక్క ఆయుర్దాయం పూర్తయిన వాళ్ళందరూ అక్కడికి చేరతారన్నమాట. చివరికి వాళ్ళ పదవి బాధ్యతలన్నీ పూర్తయినటువంటి వాళ్ళందరూ, వాళ్ళందరూ అన్ని భోగాలతో సుఖిస్తూ అక్కడ ఉంటారు. ఆ తర్వాత కనుక వెళితే కోటి నొక్క గోమేధమణుల యొక్క శిఖరాలు ఉన్నాయి. ఆ శిఖరాలు ఉన్నాయే 50,000 యోజనాల ఎత్తులో ఉంటాయి. అక్కడ ఎవరుంటారంటే ఆ ఆవరణ, దాని చుట్టూ అక్కడ ఆవరణ ఉంటుంది. అక్కడ ఎవరుంటారంటే పదవి భ్రష్టులైనటువంటి పదవి విరమణ చేసినటువంటి దేవేంద్రాదులందరూ శివారాధన చేస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ అక్కడ ఆ తర్వాత వెళ్తే 10 లక్షల యొక్క ఇంద్రనీలమణి శిఖరాలు ఉంటాయి, ఇంద్రనీలమణులతో తయారు చేసినాయి. అక్కడ అవి ఎట్లా ఉంటాయంటే 60,000 యోజనాల ఎత్తులో ఉంటాయి. అక్కడ చతుర్ముఖ బ్రహ్మలు చాలా బ్రహ్మాండాలు ఉన్నాయిగా, వాళ్ళు కూడా 100 సంవత్సరాలేగా, 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పదవి నుండి విశ్రాంతిని తీసుకుంటారు. ఆ విశ్రాంతి తీసుకుండే బ్రహ్మలందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారండి, శివభక్తి పరాయణులై ఉంటూ ఉంటారు బ్రహ్మలు, రిటైర్ అయినటువంటి బ్రహ్మలందరూ కూడా. ఆ తర్వాత మళ్ళీ గారుత్మత మణులను ఉంటాయి అక్కడ, అక్కడ మణులతో ప్రకాశిస్తూ మరకతమ శిఖరాలు ఉన్నాయి, మరకత మణులతో తయారు చేసిన శిఖరాలు ఉన్నాయి, అవి 101 ఉన్నాయి. అక్కడెవరుంటారంటే ఈ అనేక బ్రహ్మాండాలలో వాళ్ళ యొక్క కాలం అయిపోతుంది, విష్ణువు రిటైర్ అయినటువంటి విష్ణుమూర్తులందరూ అక్కడ ఉంటూ ఉంటారండి, నిరంతరం ఎప్పుడు శివధ్యానం చేస్తూ ఉంటారు, చివరికి శివధ్యాన పనులై వాళ్ళంతా ఉంటూ ఉంటారు. ఇక ఆ తర్వాతనే వాళ్ళ పదవి అధికారం పూర్తయిన తర్వాత ముక్తి కోరి మోక్షం కొరకని శివధ్యానం చేస్తూ ఉంటారు అక్కడ ఆ ప్రాంతంలో ఉండి. ఇంకా ఏమైనా తమ హృదయంలో మాలిన్యం ఉంటే పోగొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళంతా కూడా 70,000 యోజనాలు ఎత్తైనటువంటి ఈ శిఖరాలలో నివసిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు క్రమంగా సామీప్య ముక్తి, సారూప్య, సామీప్య, సాయుధ్య ముక్తుల్ని పొందుతూ ఉంటారు. ఆ తర్వాత వెళితే 10,000 ముత్యాల శిఖరాలు ఉన్నాయి, ముత్యములతో తయారు చేసినవి, అవి 80,000 యోజనాల ఎత్తులో ఉన్నాయి. ఉద్యోగ విరమణ చేసిన రుద్రులందరూ ఉంటారండి. ఇట్లా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేక రుద్రులు ఉన్నారు. ఈయన కొంతకాలమే ఉండేది భూకైలాస రుద్రుడు. వీళ్ళందరూ అక్కడ ఉంటూ ఉంటారు, ఆ రుద్రులందరూ ఆ ఆవరణలో ఉంటూ ఉంటారు. వాళ్ళంతా పశుపతి జ్ఞానం అంటే పరమేశ్వరుడికి పశుపతి అని పేరు. పశువులంటే ఈ ప్రాణులందరూ పశువులు, జీవులందరూ పశువులు. వీళ్ళని పశుపాశముల నుండి విముక్తిని చేస్తాడు, అంటే కర్మబంధాలనండి, లేదా అజ్ఞానము కర్మబంధాలే కారణం ఈ జన్మకి, అవే పాశములు జన్మ రావడానికి కారణం. ఆయన వాటి నుండి విముక్తిని చేసి తనలో ఐక్యం చేసుకుంటాడు కాబట్టి ఆయనకు పశుపతి అని పేరండి పరమేశ్వరుడికి. అందువల్ల ఆ రుద్రులందరూ పశుపతి జ్ఞానం వాళ్ళకు కలిగి ఉంటుంది ఉంటారు. వారికి వేరు వేరు మంచి మహాత్మ్య మహిమ కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు సారూప్యముక్తి పొంది శివుణ్ణి ఆరాధిస్తూ హృదయంలో అక్కడ ఉంటారు. సారూప్యముక్తి పొంది వాళ్ళందరూ రుద్రులందరూ అక్కడ ఉంటారు. అక్కడ ఇంకా శివుని యొక్క అనుమతి వల్ల లోకాన్ని అనుగ్రహించేటువంటి వాళ్ళు లెక్కకు మిక్కిడి తమ తపస్సుతో కైలాసాన్ని ప్రకాశం చేస్తూ అక్కడ ఉంటూ ఉంటారు. ఇంకా ఇంకా ఆ తర్వాత కనుక వెళ్ళినట్లయితే 1000 స్ఫటికమణి శృంగాలు ఉన్నాయి, వ్యాపించి ఉన్నాయి. అవి 9000 యోజనాల ఎత్తులో ఉంటాయి. అక్కడ శివమూర్తుల్లాగా సాక్షాత్తు శివుళ్లాగానే నంది, భృంగి, మహాకాళ, వీరభద్ర వీళ్ళందరూ నిత్య జ్ఞానానంద రూపంలో ఉంటూ ఉంటారు. సాయుధ్యమును పొందిన వారై ఉంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే శివుడి యొక్క ఆజ్ఞ వల్ల, ఇచ్ఛ వల్ల ఎన్ని జగాలైనా లోకాలు, ఎన్ని కోటి కోటి జగాలైనా లోకాలైనా సృష్టించగల శక్తి కలిగి ఉంటారు. వాళ్ళు చేయడానికి వీల్లేనిది చేయగలరు, చేయరానిది చేయగలరు, జరగవలసింది జరగకుండా చేయగలరు. అలాంటి సమర్థులు వాళ్ళందరూ కూడా. కైలాస రక్షణ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ కైలాస మహాకైలాసాన్ని. ఆ తర్వాత వజ్రాలు రత్నాలతో పొదిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన 101 శిఖరాలు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడానే శివుడి యొక్క ధామం అది. ఆ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ రత్నాలు వజ్రాలతో కూడా అక్కడ. అవి ఎలా ఉంటాయంటే ఆ శిఖరాలు 101 యోజనాల ఎత్తులో ఉంటాయి. ఇవన్నీ కూడా శంకరుని యొక్క శివధామానికి, శివుడు ఉండే ఆయన యొక్క దేనికి చుట్టూగా ఉంటాయి. అక్కడ పరమేశ్వరుని దేవి యొక్క శక్తి గణాలు, పరమేశ్వరుడి యొక్క గణాలు, దేవి యొక్క గణాలు, అలాగే కార్తికేయుడు, విఘ్నరాజాదులు, అలాగే అంతఃపురంలో ఉండే నివాసులు, నిత్యానందంలో ఉండేవాళ్ళు ఆ పరమేశ్వరుల జగదంబల సేవ చేస్తూ అక్కడ ఉంటూ ఉంటారు. ఇంకా ఆ పైకి వెళ్తే జ్యోతిర్మయమై 100 యోజనాల ఎత్తు, అదంతా కూడా జ్యోతిర్మయమైంది ఇప్పుడు చెప్పింది. ఇది 100 యోజనాల ఎత్తులో ఉంటుంది. ఇది ఉన్నదే శివుని యొక్క స్థానం. మామూలు దేవతలు అక్కడికి వెళ్ళలేరు. దీన్ని అంతఃపురం, శివుని యొక్క అంతఃపురం అంటారు. ఆ తర్వాత శివుని యొక్క ఆయన ఉండేటువంటి నిజావాసం ఉన్నది, ఆయన శివుని యొక్క ధామం ఉన్నది. ఇంకా పైన అది పూర్తిగానే జ్యోతిర్మయమైంది, జ్యోతిస్వరూపమైంది. 11 శృంగాలు ఉన్నాయి, జ్యోతిర్మయమైన 11 శిఖరాలు ఉంటాయండి. ఆయన 11 కదా, ఏకాదశి రుద్రులు, ఏకాదశి రుద్రాలు, ఇవి 11 శిఖరాలు ఉంటాయి దానికి, ఆయన స్థానానికి. అవి జ్యోతిర్మయమైనవి. ఆ 11 కూడా ఆ సాంబ సదాశివుణ్ణి చుట్టుముట్టి ఉంటాయి. అవన్నీ కూడా బాగా అందరినీ అనుగ్రహించగలవి, బాగా అవి శాంతమైనవి, ఎవరో ప్రతిష్ఠించినవి కాదు, వాటంతటవే స్వయంభూ అన్నమాట ఇవన్నీ కూడా. ఇటువంటి ఇది అలౌకికమైనటువంటి ఈ మహాసౌధంలో దివ్యమైనటువంటి సింహాసనాధిష్ఠుడై తన పరాశక్తితో విరాజులతో ఉంటాడు మహానంద పరుడైనటువంటి ఆ మహానుభావుడు. దశావర్ణముల యొక్క తర్వాత దశావర్ణాలలో తర్వాత ఈయన ఉంటూ ఉంటాడు. ఆయన కనుక బాహ్యంగా కనుక మనం ధ్యానం చేస్తే భోగాలు అనుభవిస్తాం, శివుని యొక్క ఆజ్ఞ వల్ల తర్వాత ముక్తిని పొందుతూ ఉంటారు. ఉపనిషత్తులన్నీ కూడా ఆయనకు రూపం ఉన్నది, రూపం లేదు, అరూపుడు, నిరూపుడుగా చెబుతూ బోధిస్తూ ఉన్నాయి. బ్రహ్మజ్ఞానులలో గొప్పవారంతా కూడా, పండితులంతా కూడా ఆయన్ని సోమ, స్కంద మొదలైన 20 మూర్తులుగా అందరూ చెబుతూ ఉంటారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర నామధేయములతో, ఈ పేర్లతో ఆయన సృష్టి, స్థితి, లయ, తిరోధానములు చేస్తూ ఉంటాడు. ఆయనే, ఆయన అంశతోటే, వీళ్ళు వేరు కాదనమాట, ఆ సదాశివుని యొక్క అంశతోటే బ్రహ్మ సృష్టి చేస్తూ ఉంటాడు, విష్ణు పాలన చేస్తూ ఉంటాడు, రుద్రుడు లయం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈశ్వరుడని ఇంకొక ఆయన ఉన్నాడు, 4వ ఆయన. ఆయన ఏం చేస్తుంటాడంటే తిరోధానం చేస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా మొత్తం ఈ లోకాలు ఇవి కూడా లేకుండా చేసేస్తూ ఉంటాడు తిరోధానం. మళ్ళీ చివరికి సదాశివుడు ఈ బీజములన్నీ ఉంటాయి, మనం కర్మ బీజములన్నీ ఉంటాయి జీవులు, ఇవన్నీ దాచుతూ ఉంటాడు ఈశ్వరుడు. మళ్ళీ తిరిగి సృష్టి కావాలంటే ఈ గత కల్పంలో చేసినటువంటి బీజములు ఉంటాయి, ఈ బీజములను ఆధారంగా చేసుకుని, ఈ కర్మలను ఆధారంగా చేసుకుని ఎవడికి ఏ జన్మ ఇవ్వాలో పశుపక్ష్యాదుల మానవుల అనేది తర్వాత నిర్ణయిస్తూ ఉంటారు. వీటికి సంబంధించినటువంటి బీజములన్నీ ఈశ్వరుడు అనేటువంటి ఆయన అవి రక్షిస్తూ ఉంటాడు అన్నమాట. మళ్ళీ సృష్టి వచ్చేంతవరకు వాటిని ఆధారంగా చేసుకుని తర్వాత మరి వివిధ రకాలమైనటువంటి సృష్టి జరుగుతూ ఉంటుంది. అది తిరోధానం అంటారు. ఆయన ఈశ్వరుడు ఆ పని చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీనే ఆయన యొక్క అనుగ్రహంతో, సదాశివుడి అనుగ్రహంతో మళ్ళీ సృష్టి ఇవన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. ఆయన సదాశివుడు అంటూ ఉంటారు. ఆయన యొక్క సదాశివుడి ఆజ్ఞ చేతనే అనేక కోటి బ్రహ్మాండాలలో సృష్టి, స్థితి, లయములన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఆయన వశంలో ఉంటూ ఉంటాయి. ఆయనే భూకైలాస రుద్రుడు అని కూడా చెబుతూ ఉంటారు. విడిగా అక్కడ ఉంటాడు, ఆయనే ఇక్కడ కూడా ఉన్నాడు భూకైలాస రుద్రుడని. ఈయన లయకరుడని ఈయన చెబుతూ ఉంటాం. ఆయన అన్నీ చేస్తూ ఉంటాడు. సృష్టి, స్థితి, లయములు, తిరోధానాలు అన్నీ వీళ్ళ ద్వారా ధరిపిస్తూ ఉంటాడు. ఆ మహాకైలాసంలో ఉండే ఆయన, ఈ క్రింద ఉండేటువంటి భూకైలాస రుద్రుడు ఈ లయం చేస్తూ ఉంటాడు. లయకరుడు అనే పేరుతో ఈయన చెబుతూ ఉంటాం. మహాకైలాసంలో లాగానే భూకైలాసంలో కూడా మంచి చక్కటి వైభవం కల్పించాడు ఆ మహాకైలాసంలో ఉండే సదాశివుడు. భూకైలాసం కూడా అనేక పరమేశ్వరుడి గణాలన్నీ ఉంటాయి. ఇది చివరికి ప్రళయకాలం వచ్చేటప్పటికి పైకి ఎగిరి అక్కడ ఉన్న పరివారంతో సహా మొత్తం మహాకైలాసంలోనికి వెళ్ళి బ్రహ్మాండాన్ని చీల్చుకొని వెళ్ళి మహాకైలాసంలో కలిసిపోతూ ఉంటుంది. ఇది కలిసి అక్కడి నుంచి కరిగిపోతూ ఉంటుంది. ఈ రకర నిగ్రహ అనుగ్రహములుగా సదాశివుని యొక్క రూపంలో అనేక భేదాలు ఉన్నాయి. నిగ్రహిస్తూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు, దాన్ని బట్టి ఆయనకు అనేక భేదాలు ఉన్నాయి. మన జంబూద్వీపం ఉంది, ఇక్కడ కైలాసం ఉంది, పైన మహాకైలాసం ఉంది. ఈ రెండూ కూడానే అక్కడ ఆయనకు ఉన్నది, ఇక్కడ ఈయనకు ఉన్నాయి. నిగ్రహించే శక్తి ఉంది, అనుగ్రహించే శక్తి ఉన్నాయి. ఈ రెండు కూడా శాశ్వత స్థానాలే. బ్రహ్మ, విష్ణు మొదలైన దేవతలందరూ పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. సదాశివుడు అందరిలో కూడా ఆత్మరూపంలో ఉన్నాడు. మనందరిలో సర్వప్రాణులయందు కూడా ఆత్మరూపంలో ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడని ఆయనకు మాత్రమే పేరు. సర్వసమర్థుడైనటువంటి వాడు. నువ్వు నాకంటే నాకు చాలా ప్రియుడు, అందువల్ల నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నీకు ఇది చెబుతున్నాను అని చెప్పి నాథశర్మ అనవద్యకు ఈ మహాకైలాస వైభవం అంతా కూడా చెప్పాడండి. ఈ తర్వాత మహాకైలాసం అనేటువంటిది చాలా ఈ లోకానికి అతీతంగా ఉంటుండేది, అది అలౌకికమైనది. సరే, ఈ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీళ్ళందరూ కలిసి, బ్రహ్మ విష్ణువులు రుద్రుడితో కలిసి మహాకైలాసానికి తమ వృత్తాంతం చెప్పడానికి ఈ రకంగా ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళారు. నందీశ్వరుడు ముందుగా కనిపించాడు. వెళ్ళి ఆయన అక్కడ మహాకైలాసంలో ఉన్న సదాశివుడికి ఉన్నదే, వీళ్ళు బ్రహ్మ విష్ణు రుద్రులకు వచ్చారని వీళ్ళ యొక్క రాకను ఎరిగించాడు. వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి సదాశివుని యొక్క దర్శనం చేయించాడు వీళ్ళు విష్ణువుకి, రుద్రుడికి, బ్రహ్మ విష్ణువు రుద్రులకు. వాళ్ళంతా లోపలికి వెళ్ళారు. ఆయనేమో శక్తితో కూర్చొని ఉన్నాడు గొప్ప అనర్ఘమైన సింహాసనంలో. అక్కడ ఆ వైభవాన్ని చూచి వీళ్ళు ఆశ్చర్యచకితులైపోయినారు. అక్కడంతా వైభవం అంతా జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తుల యొక్క వైభవమే అక్కడంతా ఉన్నది. సదాశివుడు తన యొక్క ఆత్మశక్తితో కలిసి ఓ చెప్పడానికి వీలైనటువంటి అపరిమితమైన ఆత్మజ్యోతి ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన్ని వీళ్ళ చూచారు. అక్కడ అనేక కోటి బ్రహ్మాండములలోని బ్రహ్మ విష్ణు రుద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు. వచ్చారు, వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ చాలామంది. వాళ్ళు ఎందుకు వచ్చారో, ఏమిటో, ఆయన్ని వచ్చిన కారణం ఆయన్ని ప్రార్థించి చెబుతూ ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఏం చేయాలో, వాళ్ళకు వాళ్ళ పని ఎలా చేయాలో ఇది మాట్లాడటంలో, ఎవరితో కూడా ఆయన మాట్లాడటంలో, కనుబొమ్మల యొక్క సైగతోటే ఏం చేయాలో సూచిస్తూ ఉన్నాడు సదాశివుడు. అక్కడ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు బాగా ఆశ్చర్యంతో చూస్తున్నారు. నందీశ్వరుడు, కార్తికేయుడు, గణేశ్వరుడు వీరితోటి మాత్రమే మాట్లాడుతున్నాడు. చెప్పదలుచుకుంటే వచ్చిన వాళ్ళు ఏదైనా పని మీద వచ్చారనుకోండి, ప్రార్థించారనుకోండి, వాళ్ళ పనులు వాళ్ళకి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాల, నందితో కానీ లేకపోతే కుమారస్వామితో కానీ గణపతితో కానీ మాట్లాడుతున్నాడు. చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడు, కేవలం వాళ్ళ వైపు చూచి కనుబొమ్మల తోటే తను చెప్పదలుచుకున్నది చెబుతారు. వాళ్ళు వెంటనే గ్రహించి వాళ్ళకు చెబుతూ ఉంటారు. అట్లా జరుగుతున్నది అక్కడ. ఎవరు మాట్లాడటాలు ఇవన్నీ ఏమీ కూడా లేవు, విన్నవించుకోవటాలు, డైరెక్ట్గా విన్నవించుకునే పరిస్థితి కూడా లేదు అక్కడ. చూచి వీళ్ళంతా ఆశ్చర్యపోయినారు. యోగ్యులు ఎవరైనా అందరి విషయంలో చెప్పడైనా, వచ్చిన వాళ్ళలో వీడు పర్వాలేదు మంచివాడే, ఈ బ్రహ్మగారు ఈ రుద్రుడు మంచి నన్ను గౌరవిస్తూనే ఉన్నారు గర్వం లేక అనుకుంటేనే, ఇగో వాళ్ళ విషయంలో ఈ రకంగా ప్రవర్తించండి, వాళ్ళ కోరికలు తీర్చండి అని వాళ్ళ ద్వారా తన కనుబొమ్మల యొక్క సైగతోటే చెబుతూ ఉంటూ ఉంటాడు. అప్పుడే ఆ శ్రీవారి ముఖంలో నుంచి ఆజ్ఞలు వస్తూ ఉన్నాయి. గణములుందే అయిన గణాలు ఆ కనుచూపుల కదలికతోటే శంకరుడి ఆజ్ఞలు గ్రహిస్తారు. నోటితో చెప్పాల్సిన పనుల ఆ సంజ్ఞలతోటే గ్రహిస్తూ ఉంటారు. అన్ని బ్రహ్మాండాలలోని బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అప్పుడే ఈ వెళ్ళినటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారే వీళ్ళు అనుకుంటున్నారు, మా మాట మనం చెప్పే ప్రార్థనని వినేవాడెవడు ఇక్కడ, శివుడు ఎట్లా వింటాడు, ఇక్కడ మన పరిస్థితి ఏంటి, మనవాడు ఎవడున్నాడు చెప్పుకోవడానికి, మనం వచ్చినట్లు మన కోరిక తీర్చవని, మనల్ని ఇక్కడ రక్షించేవాడు ఎవడున్నాడు, మనమే ఇక్కడ స్వయంగా ఏదో మాట్లాడదామని వచ్చాం కానీ మనకు అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఏమీ లేదు అని ఈ విధంగా త్రిమూర్తులు ఆలోచించారు. ఆలోచించి ఆ సదాశివుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. నిలబడ్డారు. ఆయన ఏమన్నా ఇటువైపు మన వైపు చూస్తాడేమోనని చెప్పి ఆ దయా ఆ కటాక్షం మన పైన ప్రసరిస్తుందేమోని ఎదురు చూస్తూ నిలబడ్డారండి. ఇది మహాకైలాస వైభవం ఇలా ఉంటూ ఉంటుంది. దీన్ని ఎవరైతే వింటారో వాళ్ళ కోరికలన్నీ తీరతాయి, ధర్మార్థ కామమోక్షములన్నీ కూడా వాళ్లకు కరతలామలకం అవుతాయి, సర్వదేవతలు కూడా వారిని సేవిస్తారు అని చెప్పి ఈ రకంగా మహాకైలాస వైభవాన్ని అనవద్యకు నాథశర్మ చెప్పాడు. పునః పార్వతీపతయే అద పంచమోధ్యాయ సనత్కుమారుల వారు చెబుతూ ఉన్నారు. వామదేవుడు అడిగాడు, సరే మహాకైలాస వైభవం విన్నానయ్యా, తర్వాత ఏమైందో చెప్పు అన్నారు. సనత్కుమారుల వారు చెబుతున్నారు, వామదేవ బ్రహ్మ విష్ణు అరాస్తత సదా శివస్య అవసరమాకాంక్షన్ తహ చిరం స్థితా. తర్వాత ఏం జరిగిందో చెప్పమని అడిగారు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ అక్కడ నిలబడ్డారు. సదాశివుణ్ణి సేవించడానికి వచ్చిన వాళ్ళందరూ అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, వెళ్ళిపోయినారు. ఎవరి దారిని వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. చివరికి వీళ్ళ ముగ్గురే మిగిలారు, ఏకాంతం దొరికింది. బ్రహ్మగారిని ముందు వేసుకొని ముసలాయిన కదా ఆయన అందరికంటే, వెళ్ళి విషయమంతా చెప్పుకున్నారు. ఓ సర్వలోకేశ, ఓ సదాశివ, మేము సృష్టి స్థితి లయములు చేయడంలో నిర్వేదాన్ని పొందామయ్యా, ఇంకెవరినన్నా పంపు, మేము మాత్రం ఇంకా పని చేయమని చెప్పి చెప్పుకున్నారు. మేము ఇక్కడే ఉంటాం మీ సేవ చేసుకుంటూ అన్నారు. వెంటనే విష్ణువు బ్రహ్మ అని చెప్పి తేపదే స్వస్థావసం యథా తథా వయమపిహైవ వసామ విగతాఘయ, మేమంతా ఇక్కడే ఉంటామని చెప్పి అన్నారు. అక్కడికి వెళ్ళి చెప్పుకున్నారు, మీ దగ్గరే మీ పాదాల దగ్గరే మేము సేవించుకుంటూ ఉంటాము అని చెప్పి చెప్పుకున్నారు. ఈ బ్రహ్మగారిని చూచి సదాశివుడు అన్నాడు, తదా రుద్రం సమాలోక్య, ఎప్పుడైతే బ్రహ్మగారు ఇలా మాట్లాడాడో మేమందరం నిర్వేదాన్ని పొందాం, ఇంకా ఇక్కడే ఉంటాం, ఇక్కడి నుంచి వెళ్ళమన్నారు. అనేటప్పటికీ బ్రహ్మగారి వైపు అసలు చూడనే చూడాల. బ్రహ్మగారు ఈ రకంగా విన్నవించుకుంటుంటే సదాశివుడు అసలు బ్రహ్మ ముఖమే చూడాల, రుద్రుడి ముఖం చూచాడు. రుద్రుడి ముఖం చూచి నవ్వుతూ అంటున్నాడు, కనుబొమ్మలతోటే నోటితో మాట్లాడటాల మళ్ళీ, ఏమిటి వీళ్లకు, నీ మా నువ్వు చెప్తే వినలేదా, నీ చెప్పిన మాట వినలేదా వీళ్ళు అని అడిగాడు. అంటే రుద్రుడు చెప్పాడుగా అక్కడికి వెళితే ఏమవుతుందో అని, నువ్వు వీళ్ళకి చెప్పలేదా, నువ్వు చెప్తే వీళ్ళు వినలేదా ఏమిటి అని అడిగాడు. ఏమవుతా లేక వీళ్ళంతా నా మాయ చేత మోహితులైనారా ఈ బ్రహ్మ విష్ణువు ముఖ్యంగా అని భృసంజ్ఞతోటే చెప్పాడనమాట. అవును అని చెప్పి నవ్వాడట, మందహాసం చేశాడట రుద్రుడు. చేసిన తర్వాత మందహాసమే ఆయన కూడా, ఆయన మందహాసమే, భృసంజ్ఞ ఈయనేమో మందహాసం చేశాడు. ఏతావతావని నిర్వేశం ప్రాప్తవు స్వస్వకృతవు విభో. వాళ్ళు అప్పుడు చెప్పుకున్నారు, మేము చాలా నిర్వేదం పొందామండి. వీళ్ళేవో పాపం నిర్వేదం పొందారు కదా, సృష్టిస్థితి లయములు, ముఖ్యంగా బ్రహ్మ విష్ణువు. సరే, వీళ్ళకు చికిత్స చేయాలని చెప్పి అమ్మవారికి దగ్గరికి పిలిచి చెప్పాడు, ఆమె దగ్గరికి పంపాడు. అమ్మ, వీళ్ళకి చేయవలసిన చికిత్స ఏంటో, ఏం చేయాలో, వీళ్ళు పాపం నిర్వేదం పొందారట, చేయవలసింది చేసి పంపించు అన్నాడు. దయాళు అయినటువంటి ఆ సర్వజ్ఞుడు ఆయనేమీ అనలా, అమ్మవారి దగ్గరికి పంపాడు. అమ్మవారు ఏం చేసిందంటే, బ్రహ్మ విష్ణు సమాలోక్య ప్రాహయుక్తం దయానిధి, ఆయన మంచి పనిచేశాడయ్యా, చాలా దయాసముద్రుడు, మీరేదో పుణ్యం చేశారు మమ్మల్ని గురించి, అందువల్ల మీకు ఈ రూపాలు వచ్చినాయి, నీకు బ్రహ్మగానను నీకు వెనక విష్ణువుగా వచ్చినాయి, పుణ్యం చేయబట్టి వచ్చినవి, లేకపోతే రాదు, పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి బ్రహ్మ విష్ణు పదాలు మీకు వచ్చినవి, ఇది మామూలు వాళ్లకు రావు ఈ పదాలు, ఈ ఉద్యోగాలు. మీకు అలాంటి భోగం వచ్చినప్పటికీ ఈ భోగం ఎంతకాలమో అంతకాలం మీరు ఉండాలి, 100 ఏళ్ళు బ్రహ్మగారికి నిండాలి, అలాగే విష్ణుమూర్తిగా అలా నిండాలి కదా, వాళ్ళకు టైం ఇంతకాలం నువ్వు బ్రహ్మవి, ఇంతకాలం విష్ణువు అని, ఇంతకాలం రుద్రుడని. ఈ భోగాంతమైన తర్వాత మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సేవిస్తూ ఈ మహాకైలాసంలో ఉండవచ్చు, ఈ మధ్యలో రావడానికి వీల్లేదు. అది కూడా ఎప్పుడు వస్తారు ఈ భోగాంతమైన తర్వాత, నా ఎందు భక్తి కలిగి ఉంటే మా ఎందు వస్తారు ఇక్కడికి, అమ్మవారు చెప్పింది. నా ఎందు భక్తి లేకుండా కనుక ఉన్నట్లయితే మళ్ళీ మీకు జన్మ తప్పదు అని చెప్పి ఆ రకంగా అమ్మవారు చెప్పింది, వాళ్ళకు పునర్జన్మ తప్పదు అని. ఈ విషయం మీరు గుర్తించుకొని మీరు వెళ్ళిపోండి యథాస్థానంగా మీ పదవులకు, మీ లోకాలకు, మీ పనులు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి చెప్పింది అమ్మవారు. పూర్వస్మిన్ జన్మని యువాం బ్రాహ్మణ క్షత్రియ ఉభువి, మీరు పూర్వజన్మలో ఎవరో తెలుసా, బ్రహ్మగారేమో బ్రాహ్మణుడు, విష్ణువేమో పూర్వజన్మలో ఒక క్షత్రియుడు, శివ విజ్ఞానవాను అని చెప్పి నా భక్తులు ఒక ఆయన ఉన్నాడు, శివవిజ్ఞాని, బాగా శివ విజ్ఞానం అంతా తెలిసిన మహాయోగి, శివయోగి, ఆయన బాగా వేదాగమ పురాణాలన్నీ తెలుసుకున్నవాడు, ముఖ్యంగా శివుని యొక్క రహస్యమంతా తెలిసినవాడు, ఆయన హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎవరు ఈ శివ విజ్ఞానవాన్ అనేటువంటి శివయోగి. అక్కడికి నరనారాయణుడు అని పర్వతరాజు ఉన్నాడు, అక్కడే ఆ హిమాలయాలపైన పర్వత ప్రాంతాలని పరిపాలించేవాడు, ఆయన మంత్రి పేరు జ్ఞానసిద్ధి, గుర్తుంచుకోండి. అక్కడ ఒక శివయోగి ఉన్నారు తపస్సు చేస్తూ హిమాలయ కేదారాలలో ఉన్నాము, ఆ ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నాడు, ఆయన పేరు నరనారాయణుడు, ఆ రాజుగారి పేరు అనమాట. ఇంకొక ఆయన మంత్రి పేరు ఏంటండి, జ్ఞానసిద్ధి. ఈ జ్ఞానసిద్ధి బ్రాహ్మణుడు, ఆయన క్షత్రియుడు, వీళ్ళే తర్వాత దీనిలో బ్రహ్మ విష్ణువులుగా మారతారు. ఆ కథ చెబుతున్నాడు అనమాట, వాళ్ళు పూర్వజన్మలో ఎవరో ఏమిటో, ఎందువల్ల ఈ బ్రహ్మ విష్ణు పదములు వచ్చినాయో చెబుతూ ఉన్నాడు. తాభ్యాంచ శివ విజ్ఞాన, వాళ్ళు ఏం చేశారంటే శివయోగి ఉన్నాడే శివ విజ్ఞానవాన్, ఆయనకు సేవ చేశారు, ఆయన ప్రసన్నుడైనాడు, అనుగ్రహించాడు. ఆ శివ విజ్ఞానవాన్ ఎవరో కాదు, మా స్వరూపమే ఆయన, ఆయన మాకంటే భిన్నం కాదు, మా భక్తుడు ఆయన. వీళ్ళిద్దరూ కూడా ఆయన సేవ చేశారు, శివయోగి యొక్క, శివజ్ఞానవాన్ యొక్క సేవ చేశారు. అదేదో పూర్వపుణ్యం వల్ల, అంతకు జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వాళ్ళకి అదృష్టం లభించింది. కేదారి ఆ శివ విజ్ఞానవాను కేదారేశ్వరుడికి నమస్కారం చేశాడు. భగవంతవలింగస్య దర్శనం మేస్తు సాంప్రతం, నాకిప్పుడు దర్శనం కావాలి వెంటనే అని హిమాలయాలలో ఉన్న కేదారాల్లో తపస్సు చేస్తున్నటువంటి శివ విజ్ఞానవాను కేదారేశ్వరుని ప్రార్థించాడు హిమాలయంలో. మాయా మహిషరూపశ్చ పృష్టం దర్శితవానసి, అప్పుడు ఈయన ఏంటంటే లింగము దర్శనం కావటం లేదు కదా హిమాలయాలలో, అక్కడ మహిషంగా మారాడు, ఇదివరకు చెప్పుకున్నాం కథ బ్రహ్మగారి సందర్భంలో, ఆ పృష్టం మాత్రమే కనిపిస్తుంది హిమాలయ కేదారాలలో, అది మాత్రమే నువ్వు నాకు చూపించావయ్యా, ఇతరులకు కాకపోతే కాకపోయింది కానీ నాకు ఇక్కడ ఈ హిమాలయ కేదారంలో నీ లింగ దర్శనం కావాలి, నిన్ను నేను ఇక్కడ చూడాలని నేను అనుకుంటే నీ పృష్ఠభాగాన్ని చూపించావు, మహిష పృష్ఠభాగం అక్కడ కేదారంలో ఉన్నది, కేదారేశ్వరలింగం కాదు, కేదారేశ్వరలింగం కాశీలో ఉంది, అది బ్రహ్మ చేసిన అపరాధం వల్ల అలా జరిగిందని చెప్పుకున్నాం ఇదివరకు. ఏవం చిరాత్ ప్రార్థయత శివజ్ఞానవతోహర ఈ రకంగా చాలా కాలం నుండి ప్రార్థిస్తూ ఉన్నాడు, నీ దర్శనం నాకు కావాలి, లింగ దర్శనం లింగ రూపంలో ఉందని నేను చూడాలని. ఆకాశవాణి పలికింది ఆ శివజ్ఞానిని, ఓ నా భక్తుడా వినవయ్యా, ఇక్కడ మాత్రం హిమాలయ కేదారంలో నా యొక్క లింగ దర్శనం ఉండదు, మల్లింగ దర్శనం కాశ్యాం కేదారేహి భవేతు. నా లింగ దర్శనం కావాలి అంటే నీకు కేదారంలోనే అవుతుంది అని చెప్పి చెప్పింది. నేను అక్కడే పూర్ణ కళలతో ఉన్నాను, అక్కడ నా లింగం ప్రకాశిస్తూ ఉంది, అక్కడే హరంపాప తీర్థం ఉన్నది, దాన్నే రేతోదక తీర్థం అంటాం, పాపములు హరిస్తుంది కాబట్టి స్నానం వల్ల హరంపాప తీర్థం అని వచ్చింది, గౌరీ స్నానం చేసింది కాబట్టి దానికి గౌరీకుండం అని పేరు వచ్చింది. ఆ కాశీలో ఉన్న కేదారేశ్వరుడి యొక్క ముందు భాగంలో ఆ హరంపాప తీర్థం అంటే ఆ గౌరీకుండం ఉన్నది. లింగమూర్తే పూర్వభాగే ప్రాచీనం సర్వ, అది కేదారలింగేశ్వరుడికి తూర్పున ఉన్నది, అది సర్వ ప్రాచీనమైనటువంటిది ఆ తీర్థం, ప్రాచీన మణికర్ణిక అంటారు, అందరినీ కూడా అది తరింపజేసేది. అందువల్ల నువ్వు కాశీకి వెళ్ళి స్నానం చేసి ఆ గౌరీకుండంలో అక్కడ ఉన్న కేదారేశ్వరుణ్ణి దర్శించవయ్యా అని చెప్పి ఈ శివజ్ఞానికి చెప్పాడండి ఆయన. ఇక్కడ నీకు దర్శనం లేదు, వెళ్ళు కాశీ అన్నాడు. అందరికీ అంతే కదా, చంద్రవాణికి కూడా అంతే కదా, బ్రహ్మకు కూడా అంతే కదా, అక్కడ దర్శనం లేదు, ఇక్కడే ఎక్కువ 15 కళలతో ఉన్నాడు, అక్కడ ఉన్నది ఒక్క కళ, అదిగాక మహిష పృష్ఠం అక్కడ ఉన్నది. సరే, ఈ ఆకాశవాణి మాటలు విన్నాడు ఈ శివ విజ్ఞానవాన్ అనే బ్రాహ్మణుడు, శివాజ్ఞను శిరసా వహించాడు, కాశీ వెళదామని చెప్పి బయలుదేరాడండి. ఈ మంత్రి గారు ఉన్నాడే జ్ఞానసిద్ధి, అలాగే రాజు నరనారాయణులు, మేము కూడా వస్తామండి అన్నారు. అవామపిచ సేవా ఏ గచ్చావస్థస్య సాదరాత్, మీ సేవ కొరకు మేము వస్తామన్నారు. ఇంకా శివజ్ఞాని బయలుదేరాడు. వాళ్ళేమో సైన్యంతో వచ్చారు అక్కడికి, వాళ్ళ సైన్యం కూడా ఉన్నది రాజుగారికినూ మంత్రిగారికి. అందువల్లనే ఆయన వాహనం ఎక్కండి, అధిష్ఠించండి, మనం అందరం కలిసి కాశీకి వెళదామన్నారు. భయ యాత్రలో వాహనం ఎక్కకూడదు, నేను వాహనం ఎక్కను, నడిచే వెళతాను అన్నాడు శివ విజ్ఞానవాన్. అందువల్ల వీళ్ళు కూడా, ఈ రాజు మంత్రి కూడా నడిచే బయలుదేరుతున్నారు కాశీకి. వీళ్ళ వెంట దూరంగా రాజుగారి యొక్క సైన్యం కూడా వస్తూ ఉందండి. మేము కూడా వస్తామండి, ఆ గౌరీ తీర్థం అని ఉన్నదే రేతోదకం, అక్కడ స్నానం చేస్తామా, మీ వల్ల అక్కడ స్నానం చేసి ధన్యులం అవుతాం, మీ సేవ చేసుకొని అని అన్నారు. సరే, ఈ రకంగా మా బయలుదేరారు. ఆ శివ విజ్ఞానికి కావలసిన సమిధలు, దర్భలు, పండ్లు, ఆహారం కొరకు పత్రాలు, పుష్పాలు ఇవన్నీ ఇస్తూ ఆయన పాద సంవాహనం చేస్తూ, ఆయనకు మంచినీళ్ళు కావాలంటే నీళ్లు తెచ్చిపెడుతూ, గంధం తెచ్చిపెడుతూ, వస్త్రాలు ఉతుకుతూ, ఈ రకంగా శివ విజ్ఞానికి వీళ్ళందరూ కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రతిరోజు మధ్యలో ఆగుతూ ఉంటాడు అక్కడక్కడ, అక్కడ శివ పూజ చేస్తాడు, ఆరాధనకు కావలసిన పూజా వస్తువులన్నీ సమకూరుస్తున్నారు, పండ్లు గిండ్లు నీళ్లు వగైరా అన్నీ ఆయన పాదములు కూడా పడుకున్నప్పుడు ఒత్తుతూ ఉన్నారు. నడుస్తున్నాడు కదా పాపం పెద్ద ఆయన శివ విజ్ఞానవాను. ఆ యోగిని, శివయోగిని వీళ్ళు ఆ రకంగా సేవిస్తూ ఉన్నారు, ఆయన సంతోషపెడుతూ ఉన్నారు. వాహనాలన్నీ విడిచి ఇట్లా నడిచి పాదచారులై వెళ్తూ ఉన్నారండి. చతురంగ బలం దూరంగా వస్తుంది. ఇంతలో ఏమైందంటే మార్గ మధ్యంలో కాశీకి వస్తున్నారు శివ విజ్ఞానవాను, తర్వాత నరనారాయణుడు అనే రాజుగారు, తర్వాత ఇంకొక ఆయన ఏంటండి జ్ఞానసిద్ధి అనేటువంటి మంత్రి గారు వస్తున్నారు. వస్తుంటే ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సు యొక్క తీరంలో ఒక మర్రి చెట్టు కనిపించింది పెద్దది. ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. విశ్రామ పండ్లు అవి తీసుకొని చిన్నగా ఏం చేశారు, పగలంతా అక్కడ ఉండి కాసేపు విశ్రాంతి తీసుకొని రాత్రిపూట సాయంకాల సమయంలో ఆయన కాస్త చెట్టు క్రింద పడుకున్నాడు ఆ యోగి గారు. వీళ్ళు కాస్తనే కొద్ది దూరంగా అవతలు ఆయన పడుకోబెట్టి పాద సంవాహనం చేసి అవతలకి వెళ్ళి పడుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా, ఈ రాజుగారు, ఈ మంత్రి గారు, వీళ్ళ సేన ఇంకా కాస్త దూరంలో ఉంది. ఆ రాత్రిపూట వెంటనే ఏమైందంటే ఆ చెట్టుపై నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు కిందకు దిగాడు. నా అదృష్టం పండింది అనుకున్నాడు. అదృష్టం పండిందని చెప్పి ఆయనకి ఏమిటయా అంటే, పగలు మాత్రం ఎవరికి వచ్చినా అప్పటికనే వాడిని ఆహారంగా తీసుకోడు. ఆ చెట్టు క్రిందకి వచ్చిన వాళ్ళకు ఆయనకు ఆహారం, అదొక నియమం ఉన్నది. అది పూర్వం ఒక శివయోగి వల్ల ఆ నియమాన్ని ఆయన తీసుకున్నాడు. పగలు ఎవరు తోలి వెళ్ళడు. రాత్రిపూట ఎవరైనా చెట్టు కిందకు వచ్చారా, వాడు ఆయనకు ఆహారం, అది ఆయన యొక్క నియమం. రాజుగారు, మంత్రి గారేమో చెట్టుకు కాస్త నీడ పడకుండా దూరంలో ఉన్నారు. ఈ శివయోగి ఏమో చెట్టు కిందనే ఉన్నాడు. అందువల్ల బ్రహ్మరాక్షసుడు ఉన్నాడే, ఈ శివయోగిని తిందామని సిద్ధమైనాడు. శివయోగం కింద ఆమెను సిద్ధమయ్యేటప్పటికీ వాళ్ళు చూశారు. వాళ్ళు చూచి వీడు తినేటట్లున్నాడు, మనకు యోగిని, ఆయన నిద్రపోతున్నాడని చెప్పి వాళ్ళు వెంటనే ఖడ్గాలు అవి తీసుకొని ఈ రాక్షసుడిని సంహరిద్దామని వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసేటప్పటికీ ఆయన బ్రహ్మరాక్షసుడు ఏమన్నాడు, మీరేమనుకుంటున్నారు, నా రూపం మీకు తెలిసినట్లేదు, మీరేమీ చేయలేరు, రాత్రిపూట ఈ చెట్టు కింద ఉన్నటువంటి వాడు నాకు ఆహారం, ఇది నా నియమము, నాకు ఒక ఆయన అనుగ్రహించాడు, దానికి ఉన్నది కారణం వేరే ఉన్నది, ఈయన మీ జోలు నేను రాను, మీరు అవతలు ఉన్నారు కాబట్టి, ఈయన చెట్టు క్రింద ఉన్నాడు కాబట్టి నాది ఆహారం, నాకు ఆకలి అవుతున్నది, నాకు 100 సంవత్సరాల నుంచి ఆహారం లేదు, ఆకలి అవుతున్నది, అందువల్ల నేను ఇప్పుడు తింటాను, ఇది నాకు నిర్దిష్టమైనటువంటి ఆహారం ఈ శివయోగిని అన్నాడు. వీళ్ళు ఎదురిద్దామనుకుంటుంటే తన యొక్క నిజ రూపం చూపించాడు, బ్రహ్మాండంగా ఎంతో ఎత్తుగా చూపించేశాడనమాట. చూపిస్తే ఆ రూపాన్ని చూచి వీడిని మనం చంపలేనులే అని చెప్పి అనుకున్నారు. వీళ్ళు ఇంక మరి ఏం చేయాలి? అందువల్లనే స్వామి వీళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు, మనం ఈయన మన సేవ చేస్తున్నాం, గురువుగా భావించాం, ఈయన అనుగ్రహం మన పైన ఉన్నది, మనం కనుక ఈయన్ని రక్షించుదాం అని చెప్పి అనుకున్నారు. అనుకొని ఆయనతో చెప్పారు, మేమిద్దరం మీకు ఆహారంగా అవుతాం, ఆయన ఒక్కడేగా, ఈ శివయోగిని మాత్రం విడిచిపెట్టండి అని ఈ రాజుగారు మంత్రి గారు ఆ రాక్షసుడిని బ్రహ్మరాక్షసుడిని కోరారు. కోరితే బ్రహ్మరాక్షసుడు దానికి అంగీకరించాడు. అంగీకరించాడు కానీ మళ్ళీ వీళ్ళకు ఒక అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చిందంటే, ఇప్పుడు చెట్టు కింద ఉన్న వాళ్ళని తింటాడు కదా, మరి అటువంటప్పుడు సరే మేము ఆహారంగా వెళ్తాం, నువ్వేమో వీడు రాక్షసుడు, నీ బుద్ధి సరిగా ఉండదు, స్థిరంగా ఉండదు, మమ్మల్ని తిన్న తర్వాత మళ్ళీ ఈయన కూడా తింటేటో మాకు నమ్మకం కలగాలి అన్నారు వీళ్ళు. అనేటప్పటికీ తర్వాత చివరికి వీళ్ళు ఏం చేశారు అంటే ఆలోచించుకొని నిద్రలేపారు, శివయోగిని నిద్రలేపారు. నిద్రలేపి బయటికి పంపేటట్లు, చెట్టు కింద ఉన్న వాళ్ళనేగా ఆయన తినేది, చెట్టు క్రింద నుంచి దూరంగా పంపుతారన్నమాట. వీళ్ళిద్దరూ చెట్టు క్రిందకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన నోరు తెరుస్తాడు. ఆయన నోరు అంటే అప్పుడు నోరు తెరిచి అంటే ముందుగా లేపరు, ఆయన నోరు తెరుస్తాడు. చిన్నగా నోటి దగ్గరికి బ్రహ్మ విష్ణు ఈ రాజు మంత్రి గారు వెళుతారు. ఆయన మింగబోయే సమయంలో రాజు మంత్రి గారు ఈయన లేపుతారు, శివ ఎవరిని, ఈ యోగిని లేపుతారు. ఈయన కాస్త అవతలికి వెళ్తాడు, అప్పుడు ఈయన మింగేసేస్తాడు అనమాట. ఇది ఏర్పాట్లు చేసుకున్నారు. బ్రహ్మాండంగా ఒక గుహలాగా నోరు తెరిచాడు. ఆ నోరు దగ్గరికి వీళ్ళిద్దరూ వెళ్ళారు. వీళ్ళిద్దరు అంటే ఒట్టు పెట్టి చెప్పారు, మేము ఈ రకంగా మీకు ఆహారం అవుతామని వాళ్ళు చెప్పుకున్నారు. వీళ్ళిద్దరు కూడా శపథం చేసుకున్నారు. శపథం చేసుకుని ఆ రకంగా వెళ్ళాడు. అవడం పెద్ద గుహలాగా నోరు తెరిచాడు. ఆ నోట్లోకి వీళ్ళు వెళ్ళబోతూ నిద్రలేపారు. ఆయన కాస్త నిద్రలేచాడు. అమాంతం బయటికి వెళ్ళాడు. వాడు కాస్త నోట్లోకి మింగుతున్నాడు, లోపలికి వెళ్తున్నారు. చూచాడు, ఇదేమిట్రా అని చెప్పి అనుకున్నాడు, ఆశ్చర్యపోయినాడు. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా లోపలికి కొద్దిగా పోయినారు వాళ్ళు అనమాట. పోయేటప్పటికి వెంటనే ఈ శివజ్ఞానం ఏం చేశాడంటే, కొంత భస్మం తీసుకొని మృత సంజీవిని మంత్రం జపించి, మృత సంజీవిని మంత్రం దాంతో పంచాక్షరి కూడా కలిపేసేసి ఆ భస్మం కాస్త వాళ్ళ మీద చల్లేశాడు. అతని మీద రాక్షసుడి పైన చల్లాడు. చల్లేటప్పటికీ లోపల వాడికి మంట పుట్టింది, భరించలేకపోయినాడు, మండిపోతున్నది, మింగలేకపోయినాడు. లోపలికి వెళ్ళినటువంటి వాడిని మింగలేకపోయినాడు, బాధ భరించలేకపోయినాడు, బయటికి కట్టేసేసాడు. ఈ రకంగా ఈ రాజుగారు మంత్రి గారు బయటకు వచ్చేసేసారన్నమాట. వాడికి మండిపోతున్నది అనమాట. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాడికి చాలా బాధపడ్డాడు. ఈయనతో మాట్లాడటానికి ఈయన వైపు తిరిగాడు. నువ్వు అసలు ఎవరు, ఏమిటి, ఎందుకు ఈ పని చేశావని చెప్పి ఈయన అడిగాడు. అడిగేటప్పటికి నీ వృత్తాంతం ఏంటి నాకు చెప్పవు అని అడిగాడు. అడిగేటప్పుడు ఈయన వైపు తిరిగాడు. ఈయన వైపు తిరిగి ఈయనతో మాట్లాడటానికి ప్రారంభించాడు. ఈయన మహిమ తెలుసుకున్నాడు, ఈయన ఎవరో గొప్ప మహానుభావుడు అని చెప్పి తెలుసుకొని, స్వామి నన్ను మీరు రక్షించాలి, నేను చాలా మహాపాపిని, నన్ను మీరు రక్షించాలి, ఉద్ధరించాలని వేడుకొన్నాడు. వేడుకునేటప్పటికీ అప్పటికి అతనికి చల్లదనం, ఇతనితో మాట్లాడాడు కదా, అప్పుడు అతనికి హాయిగా ఉంది. ఆ మంటంతా పోయింది, ఎంతో ప్రశాంతంగా ఉంది, అతనికి ఎంతో హాయిగా ఉంది. అప్పుడు ఏం చేశాడు అంటే, అతను ఈ అంటే ఈ ఎవరు ఈ శివయోగి అడిగాడనమాట, మీరు ఎవరు, నీ వృత్తాంతం అంతా చెప్పవని అడిగాడనమాట. ఇంకా ఇక్కడ కూడా ఇంకా కొద్దిగా జరిగింది, రండి వదిలేసేసాం. వీళ్ళు చెప్పారు, రాజుగారు మంత్రి గారు, మీ బ్రాహ్మడేనయ్యా, నువ్వు బ్రహ్మరాక్షసి కదా, ఆయన బ్రాహ్మడే కదా, కనీసం జాతి బాంధవ్యాన్ని బట్టి అయినా వదలవని ఇలా రకరకాలుగా చెప్పినా అతను వినిపించుకోలేదు లేండి. మీరు కనుక ఆహారంగా కాకపోతే ఒక్క మయ్యనే కాదు, రాజుని మంత్రిని సైన్యాన్ని కూడా తింటాను, ఇవన్నీ కూడా బెదిరించాడు వాడు రాక్షసుడు అనమాట. చివరికి ఈ రకంగా వాళ్ళిద్దరూ బయటపడ్డారు. అప్పుడు ఇతను అడిగాడు నువ్వెవరు ఏమిటనే దయ కలిగింది శివయోగికి. శివుడు దయాసముద్రుడే, ఆయన భక్తుడు కూడా దయాసముద్రుడే, దయగలిగి అప్పుడు చెబుతున్నాడండి. నా శరీరం దహించుకోబోతున్నది, నా యొక్క దహించకుండా నన్ను శాంతింపజేయండి. సాధవ పరహింసాం వై న కుర్వంతి ఇది శృతి, సాధువులైన వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులను హింసించరు అని ఈ రకంగా ప్రార్థించాడు. ప్రార్థించేటప్పటికీ పూర్వాదపి సహస్రాంశో దాహోమే బాధతే, నాకు చాలా కష్టంగా ఉంది, దాహము దాహం అవుతుంది, ఆకలి అవుతున్నది, నాకు నన్ను దయచూడండి, సాధువులు ఎప్పుడు కూడా మంచి ఓర్పు కలిగినటువంటి వాళ్ళు అని చెప్పి చాలా ఏడుస్తూ బాధపడుతూ ప్రార్థించాడు ఆ బ్రహ్మరాక్షసుడు. అప్పుడు శాంత దృష్టితో చూచాడండి అతన్ని. అతని శరీరం అంతా చల్లబడిపోయింది, కంఠము అది కూడా. అమ్మయ్యా బయటపడ్డాను రా అనుకున్నాడు. మీరు చాలా దయగలిగినటువంటి వాళ్ళు, నన్ను ఉద్ధరించండి అని అయ్యాడు. ఇప్పుడు ఆకలి కూడా పోయిందిటండి, అతను ఆకలితో కదా వీళ్ళని తినబోయింది. ఆ తృషాక్షుధా వినిర్ముక్తో జాతోహం తత్కటాక్షత, మీరు ఒక్కసారి నా వైపు తిరిగి చూసేటప్పటికీ, నేను మీతో మాట్లాడేటప్పటికీ నా చుట్టూ నా యొక్క దాహం కూడా తీరినవి. శరణం త్వాం గతే గతోస్మేద్య నిరయాన్మాం సముద్ధర, మిమ్మల్ని శరణు కోరుతున్నాను, ఈ నరకము నుండి మమ్మల్ని రక్షించండి, ఉద్ధరించండి అని చెప్పి చెప్పాడనమాట. అప్పుడు శివయోగి నవ్వుతూ, ఆ యోగేంద్రుడు నువ్వెవరవయ్యా పూర్వజన్మలో అని నాకు నిజం చెప్పు అన్నాడు. అప్పుడు నిన్ను ఉద్ధరిస్తాను అన్నాడు. అప్పుడు అతడు నిజం చెప్పడం ప్రారంభించాడు. నేనయ్యా పూర్వక జన్మలో ఒక బ్రాహ్మణుణ్ణి అని చెప్పి చెబుతున్నాడండి. ఎవరు ఈ బ్రహ్మరాక్షసుడు పూర్వజన్మలో ఎవరండి? ఒక బ్రాహ్మణుడు. ఆయన పేరు ఏమిటయ్యా అంటే భాష్కలుడు అని ఆయన పేరు. ఈయన విష్ణుపాషండ మతం స్వీకరించాడు. విష్ణుపాషండ మతం, ఇక దేవుణ్ణి దేవుణ్ణి వీళ్ళంతా ఒప్పుకోరు. వాళ్ళంతా వేదభాష్యులు. పూజా విధానం వీటన్నిటిలో కూడా వాళ్ళ పూజ అంతా వేదభాష్యంగా ఉంటుంది. ఆయన నేను ప్రతిరోజు పూజించేవాడిని. వాళ్ళు నాకు ఆ విష్ణుపాషండకులు ఉన్నారే, నన్ను నాకు ఉపదేశిస్తూ ఉన్నారు, ఈ బ్రాహ్మణుడికి ఉపదేశిస్తూ ఉన్నారు. అబ్బాయి శివనామం ఉచ్చరించడానికి వీల్లేదు, శివాలయానికి వెళ్ళకూడదు, శివభక్తులను పూజించకూడదు, శివుని యొక్క రూపాన్ని చూడకూడదు, భస్మరుద్రాక్షలు ధరించకూడదు, ఈశ్వరుని కథలు వినకూడదు అని బోధించారట ఈ భాష్కలుడు అనేటువంటి ఈ బ్రాహ్మడికి. వాళ్ళు వాళ్ళంతా కూడా దగ్గర ఇప్పుడు కూడా కొంతమంది మతబోధలు చేస్తున్నారుగా. ఈయన గారికి వైష్ణవ పాషండులు ఈ రకంగా బోధన చేశారు. తర్వాత భస్మరుద్రాక్షములు ఎవరైనా ధరిస్తే వాళ్ళని చంపాలి, ఇది మా యొక్క ధర్మము. తర్వాత శివలింగములుంటే ధ్వంసం చేయాలి, శివాలయాలు కనుక ఉంటే ధ్వంసం చేయాలి, శివతీర్థములు ధ్వంసం చేయాలి, శివనామం ఉచ్చరించే వాళ్ళని చంపాలి. గంగ కూడా శివుని నెత్తిపై నుంచి వచ్చింది కాబట్టి, శివ నిర్మాల్యం కాబట్టి గంగని కూడా తాకడానికి వీల్లేదు. శివ సంబంధమైనవి ఏది కూడా మనం అన్నీ వదిలేసేయాల్సిందే. వేదములు ఆగమములు పురాణాలు ఏవైతే ఉన్నాయో శివ సంబంధించినవి అవన్నీ ఒట్టి అబద్ధాలు, అవన్నీ ఏదో తెలియగలవాళ్ళు కల్పించినటువంటి కథలు అని ఈ రకంగా ఈ భాస్కరుడనే బ్రాహ్మణుడికి ఆ వైష్ణవ పాషండులు బోధించారండి. ఇంతలో ఈయన గారికి ఏమైందంటే, ఈ బ్రాహ్మడు కదా చదువుకున్నవాడు, కళింగ దేశాధిపతి గారు మంత్రిగా ఇచ్చాడు ఈయనకు, మంత్రి పదవి వచ్చింది. ఇంకా ఏముంది, రాజుగారేమో ఈయన నమ్మాడు, మొత్తం రాజ్యం సైన్యం అంతా కూడా డబ్బు కోశము అంతా ఇతనికి అధీనం చేసేసాడు. నీ ఇష్టం వచ్చినట్లు రాజ్య పరిపాలన చేసుకోవని ఆయన హైగా అంతఃపురంలో రాజ్యసుఖాలతో కళింగరాజు ఉంటూ ఉన్నాడండి. ఉన్మత్తోహం రాజకార్యం ప్రాప్య, ఎప్పుడైతే రాజకార్యములు తన స్వేచ్ఛగా హైగా స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్వహించేటువంటి అవకాశం వచ్చిందో బాగా మదించిపోయినాడు, ఉన్మత్తుడైపోయినాడు. అసలే వీడు అతి కాముకుడు, మంచి కామాదృష్టి ఉన్నటువంటి వాడు, పరస్త్రీ లాలసుడైపోయినాడు. అందులో దానికి తోడు పాషండుడు విష్ణు పాషండుల యొక్క శిష్యుడైనాడు. వాళ్ళు అలాంటి వాళ్ళే. వాళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే ఈ విషయం తెలుసుకోను రాజుగారు మంత్రి ఇలాంటి వాడు స్త్రీలాలసుడు వీడంతా కాముకుడు అని చెప్పి తెలుసుకున్నారు. ఇతను ఎలాగైనా వశం చేసుకోవాలని చెప్పి ఇంకా విష్ణుపాషండులందరూ ఉపదేశం చేస్తున్నారు. దానివల్ల ఇతని దగ్గర నుంచి ధనం బాగా కాజేయచ్చు అని చెప్పిన అభిప్రాయంతో మంత్రి గారు స్థానంలో ఉన్నాడు కదా అని, అబ్బాయి మా సాంప్రదాయం చాలా గొప్పదయ్యా, మా సాంప్రదాయం విష్ణుపాషండుల యొక్క సాంప్రదాయం, మా సంప్రదాయంలో పరస్త్రీ సంగమం దోషం కాదు, మా భక్తులకు ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా మా భక్తులకు అది దోషం కాదు, ఈ దేహధర్మము ఇవన్నీ కూడా మిచ్చయ్యా, మనమే పరస్త్రీలతో సంగమాధికములు చేయొచ్చు, ఇదేమీ తప్పు లేదు, స్త్రీషు యథేచ్ఛగా విహరించవచ్చు, దానిలో మనకు పోయేదేముంది కనుక వచ్చే నష్టమేం లేదు, నువ్వు గనక మా శిష్యుడు గనక అయినట్లయితే మేము కూడా మా స్త్రీలను నీకు ఇస్తాము అని అతన్ని మోసగించారు. వంచంతా బాగా వీళ్ళ దగ్గర మెల్లమెల్లగా డబ్బంతా సంపాదించుకున్నారు. వాళ్ళది ఒకటే వృతం సమర్పణం, ఆయన దగ్గర తీసుకోవడం, ఈ రకంగా వాళ్ళ స్త్రీలను సమర్పించడం, ఇది ఈ పద్ధతిని అవలంబించారు వాళ్ళందరూ కూడా. వృతం అంటే హరించడం డబ్బు, సమర్పణం అంటే స్త్రీలను సమర్పించడం, కాముకుడు కదా ఆయన, స్త్రీలోలుడు కదా అని చెప్పి, మా నా స్త్రీల యందు స్వేచ్ఛగా అనుభవించవచ్చు, నీ ఇష్టం వచ్చిన స్త్రీని అనుకున్నారు అని ఈ రకంగా చెప్పి వాళ్ళ భార్యల్ని కూడా అతని శయన మందిరానికి పంపారు. ఆ స్త్రీలు కూడా ఇతని కాముకుడు కదా, అందువల్ల భర్తల చేత ప్రేరేపితులై ఇతన్ని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. తర్వాత చిన్నగా ఏమైనాడు, చివరికి మొదట్లోనే ఉపదేశించారు, చివరికి వాళ్ళ శిష్యుడైనాడు. కాముకుడు వాళ్ళ సాంప్రదాయంలో దోషం లేదన్నారు, ఇంకే వాళ్ళ శిష్యుడైనాడు, శంఖ చక్రాలు ఇవన్నీ వేయించుకున్నాడు. తర్వాత వాళ్ళే ఇంకేముంది తతస్తే మా, తర్వాత వాళ్ళు మళ్ళీ ఉపదేశించారు. ఇప్పుడు శిష్యుడైనాడు, వాళ్ళు గురువులైనారు. అబ్బాయి మద్యం మాంసం తినచ్చు తప్పు లేదు అన్నారు. అంతేకాకుండా చెల్లెలు కానీ తల్లి కానీ కూతురు కానీ సోదరుడు భార్య కానీ అత్తగారు కానీ కోడలు కానీ పింతల్లి కానీ గురువు గారి భార్య కానీ తల్లి మాతృస్వస అంటే మేనత్త కానీ పింతల్లి కానీ వీళ్ళు ఎవరైనా సరేనయ్యా, ఎవరితోటైనా మనం సంగమించవచ్చు, ఇందులో దోషమేం లేదు మా సాంప్రదాయంలో అన్నాడు. మా సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పట్టింపులు ఏమీ లేవన్నాడు. నీ ఇష్టమయ్యా, నాలుగు వర్ణాల వాళ్ళు కూడా అనుభవించవచ్చు, చివరికి అంత్యజులైనా పర్వాలేదు, మ్లేచ్చరు జాతి స్త్రీలైనా పర్వాలేదు, పుళిందులైనా హూడులైనా కిరాతులైనా సంకర జాతివైనా అనులోమజులైనా ఎవరినైనా అనుభవించవచ్చు, ఇందులో ఏమి సందేహం లేదు, మా సాంప్రదాయంలో దోషం లేదు. శరీర బాధ అనేటువంటిది మీ ఇచ్ఛ, మన ఇచ్ఛ అది క్షణికమైనటువంటిది, అస్మాక మనయ మాకు మాత్రం ఈ విషయంలో ఏ విధమైనటువంటి దోషం లేదు, మాలో ఉన్నటువంటి సత్సాంప్రదాయవంతులు కూడా దీన్ని అంగీకరిస్తూ ఉన్నారు, అందువల్లనే మీరందరూ నువ్వు కూడా మాలో ఒక్కటే మేము వినేది, గురువు గారు చెప్పిన మాట వింటాం, మాకల్లా ఒక్కటే గురువే మాకు ముఖ్యం, గురువు చెప్పినట్లు మేము చేస్తూ ఉంటాం, నొసటేమో మట్టితో లేపనం చేసుకుంటూ ఉంటాం, ఊర్ధ్వపుండ్రాలు పెడుతూ ఉంటాం, కంఠంలో తులసిమాల వేస్తూ ఉంటాం గురువుగారు చెప్పే మాట వింటూ, ఇంతే తప్ప మాకు ఈ రకంగా మేము ఉంటే గురువుగారి మాట వింటూ కంఠంలో తులసిమాలు వేసుకొని ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకొని మట్టితో ఉన్నట్లయితే మా మేము కృతార్థులు అవుతూ ఉంటాం, మా సాంప్రదాయంలో ఏమాత్రం సందేహం లేదు అని రోజు స్వార్థంతో ఉపదేశించారు ఈ భాస్కరుడనే బ్రాహ్మణుడు. ఇతర అసలే కాముకుడు ఆ మాటలు చెబుతూ ఉంటే తనకి ఇష్టం కదా, అందువల్ల బాగా వీరికి ఇష్టపడ్డాడు, అలాగే వాళ్ళు చెప్పినట్లే చేయటం ప్రారంభించాడు. అందులో యవ్వనంలో ఉన్నాడు, అందులో కాముకుడు, అందులో ప్రభుత్వం ఉన్నది, చివరిలో వివేకమా లేదు, ఇంకేం కావాలండి, నాలుగు లేవు, ఒక్కటి ఉంటేనే మనిషిని భ్రష్టు పట్టిస్తుంది, నాలుగు ఉన్నాయి, ఇంకా కావాల్సిందేముంది, వాళ్ళ అధీనుణ్ణి అయిపోయినాను, కాముకులలో చక్రవర్తిని అయిపోయినాను, నా ఇష్టం స్వేచ్ఛాచారం, పాపపునందు ఆసక్తి గలవాడినైనాను, విశృంఖలంగా ప్రవహిస్తూ ఉన్నాను, మదించిపోయినాను, ఉన్మత్తుడినైనాను, మదగర్వంతో ఉన్నాను, నా మార్గాలన్నీ కూడా ఎవరు అన్నీ కూడా ధిక్కరించేసాను, ఈ రకంగా మహాపాషండుగులు ఉన్నారే, ద్రవ్యలోభంతో నన్ను ఇలా నాశనం చేశారయ్యా, నాకు దుర్బుద్ధిని వాళ్ళంతా బోధించారు శిష్యుణ్ణి చేసుకొని, నాకే ముద్రలోవన్నీ కూడా కాల్చి నిప్పులో ఆ ముద్రలన్నీ కూడా వేశారు, శివనిందను నాకు ఉపదేశించారయ్యా, మా సాంప్రదాయం ఏంటంటే శివులను నిందించడమే, వాళ్ళ ముఖం చూడటం అనేది పనికిరాదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో ఏమీ చేయకూడదు, స్నేహం చేయకూడదు, శివాలయమును ప్రవేశించకూడదు, శివలింగాన్ని చూడకూడదు, శివనామమును ఉచ్చరించకూడదు ప్రసంగంలో కూడా. అందువల్ల వేదోక్త మార్గము, స్మృతులు, ధర్మశాస్త్రాలు చెప్పిన మార్గాలు ఇవన్నీ మనకు పనికిరావు. కర్మశాస్త్రం మనకు పనికిరావు. కర్మ చేస్తే మంచిది, మంచి కర్మలు చేస్తే మంచి జన్మలు, ఇవన్నీ మాకు నమ్మకాలు లేవు, అవన్నీ మాకు పనికిరావు. ఇదంతా కూడా ఏదో మతి భ్రమించిన వాళ్ళు చెప్పే మాటలు. మా సాంప్రదాయం ఉత్తమ గతిని ఇస్తుంది. మేము చెప్పినట్లుగా నడుచుకుంటే ఊర్ధ్వపుండ్రం ధరించాలి, ముద్రలు వేసుకోవాలి అందుని చెప్పి తన్ని అంగీకరించారు. గురువుని ఎప్పుడు కూడా పూజించాలి, నీకు ముద్రలు వేసిన గురువుని పూజించాలి. సత్సంప్రదాయ ఈ మా సాంప్రదాయం ఎవరైతే లేరో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు. మెళ్ళో తులసి మాల వేయాలి, తులసి కాష్టంతో తయారు చేసినది. ఊర్ధ్వపుండ్రాలు పెట్టాలి. ఇంక ఇతరమైనవేవి ధరించకూడదు. ఈ పంచయజ్ఞాలు, పితృయజ్ఞాలు, శ్రాద్ధాలు, నిత్య నైమిత్తికాదులు ఇవన్నీ ఎందుకు పనికిరావు, విడిచిపెట్టాలి. సంప్రదాయత్వ అనుక్తోపి ఎక్కడ చెప్పకపోయినప్పటికీ మా సంప్రదాయమే అందరం మనం ఆచరించాలి. స్త్రీల విషయంలో దోషం లేదు ఇలా బోధించారండి. ఏ స్త్రీని సంగమించినా పర్వాలేదని. మధ్య మాంసం హాయిగా స్వీకరించవచ్చు. ఇది మా సాంప్రదాయానికి విరోధం కాదు. మాకు వేదం ప్రమాణం కాదు. మాకు భాషా ప్రబంధాలు ఉన్నాయి, అవే మాకు ప్రమాణం. మేము గురువుగారి దగ్గర నుంచి పుత్రికను కనుక తీసుకున్నట్లయితే, గురువుగారి పుత్రికను స్వీకరిస్తే మేము వైకుంఠానికి వెళతాం. అక్కడ బాగా సుఖపడతాం. శివనింద, శివద్రోహము, శివభక్తులను ధిక్కరించడం, భస్మరుద్రాక్షలను నిందించడం ఇది మా ప్రథమ ధర్మం. ఈ రకంగా ఉంటేనే ముక్తి వస్తుంది మా యొక్క అనుగ్రహం వల్ల అని ఈ రకంగా వాళ్ళు నన్ను బోధిస్తూ వచ్చారయ్యా. అసలే చెప్పాలండి, నేను కాముకుని నన్ను వశం చేసుకున్నారు. వాళ్ళ దుర్బోధ వల్ల నేను బాగా దురాశయం కలిగిన వాడినైనాను, కాముకుండినైనాను, స్త్రీలాలసుడినైనాను, ధనగర్వం ఉన్నది దానికి తోడు భ్రష్టుండైపోయినాను, తర్వాత స్త్రీల చేత మోహితుండైనాను, రాజ్యాధికారం వల్ల ఉన్మత్తుండైనాను, స్వేచ్ఛా సంచారినైనాను, దుర్బుద్ధినైనాను, శివాపరాధములు ఎన్ని చేశానో చెప్పడానికి వీళ్ళ మోహితుడనైపోయి విష్ణుపాషండులను ఆశ్రయించి వాళ్ళ చెప్పినట్లుగా నడుచుకుంటూ వాళ్ళ శిష్యులను పొందినటువంటి వాడినైనాను, ఇట్లా ఉంటుండగా మరి నాకు ఇలాంటి వాడికి ఏ గతి వస్తుందో ఆ శివుడికే తెలియాలి. ఆ శిష్యుడికే మరి ఏ గతి వస్తుందంటే, నేను కూడా నా దగ్గర కొంతమంది శిష్యులుగా చేరారు. ఇంకా నాకు ఎలాంటి గతి వస్తుందో ఆ శివుడికే తెలియాలి. ఈ రకంగా ఎంతోమంది ఆ గురువుల యొక్క ఉపదేశం వల్ల శిష్యులైపోయినారు, చెడ్డ ఉపదేశం వల్ల నశించిపోయినారు వాళ్ళంతా కూడా. మరి వాళ్ళ ఉపదేశం చేసిన వాళ్ళ గతి ఎలా ఉంటుందో, శిష్యుడి గతి ఇలా ఉన్నది. గచ్చంతుతే దురాత్మానః కింతేషాం వ్యర్థ. సరే ఇంకా ఈ విషయాలన్నీ అనవసరం అయిపోయిన దాని గురించి ఆలోచిస్తే వచ్చేదే ఉంది కనుక, ఇంతకంటే కూడా భయంకరమైన దుష్కర్మ చేశాను పాపపు పని వినండి. ఎందువల్లంటే సజ్జనుల సమీపంలో ఎప్పుడు కూడా పాపాలు దాచుకోకూడదు. చెబితే ఆ పాపముల నుండి బయటపడేటువంటి మార్గం చెబుతూ ఉంటారు. నువ్వు జ్ఞానినాం బ్రహ్మనిష్టానాం, ఎప్పుడు బ్రహ్మనిష్ఠులైన జ్ఞానుల యొక్క ముందు ఉన్నదే ఏమవుతాయి, కర్మ సంచయములన్నీ భస్మం అయిపోతాయి. జ్ఞానం ఉన్నవాడి దగ్గర జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమవుతాయని భగవద్గీతలో చెప్పాడు. మీరు జ్ఞానులు కాబట్టి మీ దగ్గర కనుక చెప్పుకున్నట్లయితే నా కర్మములన్నీ కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమవుతాయితే పై జ్ఞానస్వరూపేహం నివేద్య. అందుకే నా జ్ఞానస్వరూపుడు కాబట్టి నీకు ఇదంతా చెప్పాము. జ్ఞాన తేజో యుజాదృష్ట్యా దగ్ధ పాపోభవం ధ్రువం. అందువల్ల నీ జ్ఞాన తేజస్సుతో కూడినటువంటి చూపు వల్ల నా పాపములన్నీ కూడా పోతాయి, ఇది నిశ్చయము అని ఈ రకంగా చెప్పి తన యొక్క వృత్తాంతం, పురజన్మ వృత్తాంతం అంతా కూడా శివయోగీంద్రుని నమస్కరించాడు, చేతులు జోడించాడు. మళ్ళీ ప్రవక్తం ఆరభత తర్వాత ఇంకా చెప్పడం ప్రారంభించాడు ఆ బ్రహ్మరాక్షసుడు అని ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి కథ మనం చెప్పుకున్నాం. ఈ కథ గనక ఏకాగ్రమైనటువంటి మనస్సులో గనక విన్నట్లయితే ఇంకా శివుని యొక్క సేవ చేయవలసిన పని లేకుండానే ఉత్తమ స్థితిని పొందుతారు. ఉన్న పార్వతీపతయే హర హర మహాదేవ్. మళ్ళీ మునులందరూ అడుగుతున్నాడు, తర్వాత ఏం జరిగింది బ్రహ్మరాక్షసుడు గతి మాకు చెప్పవని వాళ్ళంతా ఆశ్చర్యంతో అడుగుతున్నారు. ఈ కథామృతాన్ని క్రోరాలని మాకు కుతూహలంగా ఉందని సూతుల వారు చెబుతూ ఉన్నాడు. మీరంతా శివుని యొక్క భక్తులున్నారు, ఏ శివయోగులంతా కూడా చాలా దయాస్వరూపులయ్యా, వాళ్ళ మహిమ కూడా చాలా మనం చెప్పడానికి వీల్లేనకుండా ఉంటుంది, ఏమని చెప్పమంటావు కనుక అని మళ్ళీ చెబుతూ ఉన్నాడు. రక్షో యోగినే ఇంకా చెబుతూ ఉన్నాడు రాక్షసుడు. తను చేసినటువంటి ఇంకో మహాపాపం ఉంది, దుష్కర్మ అని చెప్పి చెబుతున్నాడు కదా. అందరూ కూడా ఎవరన్నా వచ్చి నాకు హితముపదేశిస్తే నేను వాళ్ళ మాట వినేవాణ్ణి కాదు, నేను బాగా మదాంధుండైనాను, ధనగర్వంతో మానమంగాదులు చేసి నాకు హితముపదేశించేవాడిని చంపించేవాడిని. ఎవరు నా దగ్గరికి వచ్చి ఇంకా హితముపదేశించేవాళ్ళు కాదు. నా దుర్బుద్ధ్యాచ పాషండ జనబోధాచ అంత్యజన్, అందరూ నన్ను విడిచిపెట్టేశారు. నా దుర్బుద్ధి ఈ పాషండ జన బోధ నేను వింటున్నానని మంచివాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు. ఇంకేముంది, నా డబ్బంతా కూడా ఈ పాషండుదని సత్కారం చేయడంతో అయిపోయింది. వాళ్ళు చాలా దుష్టులు, ఈ రకంగా నన్ను వాళ్ళ స్త్రీలతో కామమోహితుడైన నన్ను బాగా మోసగించారు. ధనలోభంతో ద్రవ్యమంతా సంపాదించుకున్నారు, నా దగ్గర ధనమంతా హరించేశారు. వాళ్ళు మళ్ళీ శివదోషకులను పూజించడం ప్రారంభించారు, నా దగ్గర హరించినటువంటి ధనంతో కూడా. నేను స్వేచ్ఛాచారినైనాను, సజ్జనులకు ద్రోహినైనాను, శివద్రోహినైపోయినాను. దేశంలో ఉండే సజ్జనులందరూ కూడా శివభక్తులు, నన్ను కాస్త విడిచిపెట్టి వేశారు. నేను రాజకులానికి కూడా ద్రోహం చేశాను, రాజు నాకు పాపం అధికారం ఇస్తే రాజుగారు ఏం చేశాట, ఏం రాజకులద్రోహి రాజ్ఞా దత్తాధికారక బాధేత అస్మాన్ నసందేహ తస్మాత్ దేశాంతరం వరం. ఈవిడేమో రాజుగారు అధికారం ఇచ్చాడు, వీడు రాజకులద్రోహి, మనమే ఆ అధికారంతో వీడిని బాధ పెడుతున్నాడు, మనం ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళటమే శ్రేష్టం అనుకున్నారు సజ్జనులందరూ కూడా. ఈ రకంగా దేశాంతరం వెళ్ళిపోయినారు ఆ రాజ్యంలో ఉన్న సాధువులందరూ కూడా. రాజు సర్వాధికారములు తీసుకున్నటువంటి అడైపోయినాడు, ధనమత్తుడైనాడు, యువకుడైనాడు, మూఢుడైనాడు, పాషండ మతము గురువుల చేత బోధితుడైనాడు, వాళ్ళ చేత ఉపదేశింపబడినాడు స్వేచ్ఛాచార కర్మలు చేయటంలో. ఈ రకంగా ధూర్తలైనటువంటి స్త్రీలు కూడా అతని చిత్తానుసారంగా నడుచుకొని అతనికి భోగాలను ఇచ్చారు. ఒకవైపు యవ్వనం, ఇంకొక వైపు డబ్బు, ఇంకొక వైపు ప్రభుత్వం, ఇంకొక వైపు అవివేకం, ఒక్కొక్కటి ఇవన్నీ ఒక్కటి ఉంటేనే అనర్థం. నాలుగు నా దగ్గరికి చేరినాయి. అంతఃపుర స్త్రీలతో కూడా నేను చిన్నగా సంగమించడం ప్రారంభించాను. ఈ విషయం చిన్నగా రాజుగారికి తెలిసింది. ఇంకేముంది, నన్ను శిక్షించాలని చంపాలని చెప్పి సిద్ధమైనారు రాజుగారు. అప్పుడు నేనేం చేశానయ్యా అంటే, వంట చేసేవాడు రాజుగారికి, అంతఃపురంలో వంట చేసేవాడికి డబ్బులు ఇచ్చి, బాగా డబ్బులు బాగా ఇచ్చి రాజుగారు తినే అన్నంలో విషం పెట్టాను. ఆ రకంగా రాజుగారిని చంపేసాను. రాజుగారు మరణించిన తర్వాత రాజస్త్రీలందరూ నా వశమైపోయినారు. రాజపుత్రులందరికీ కూడా ఇట్టగే అన్నంలో విషం పెట్టి వాళ్ళందరినీ చంపించేశాను. తర్వాత స్త్రీలందరూ రాజగృహంలో నా భోగస్త్రీలై భోగకాంతలు అయిపోయినారు. నేనే రాజునైపోయినాను. ఇంకా నాకే బాధ లేకుండా పోయింది. నేను స్వతంత్రుడైనాను. దేశంలో ఉండే పౌరులు, శివాలయాలు ఇవన్నీ నాశనం చేయటం ప్రారంభించాను. పట్టణాల్లో ఉన్న శివాలయాలన్నీ కూలగొట్టడం ప్రారంభించాను. అలాగే బావులు, వాపి, కూపములు, సరస్సులు, నదులు, ఇంకా ఇవన్నీ కూడా నాశనం చేసి పారేశాను. కాశీలో 100 శివాలయాలు ధ్వంసం చేశాను వాళ్ళకు డబ్బులిచ్చి. శివక్షేత్రంలో ఎక్కడైతే ఉన్నాయో అనేక శివాలయాలు ధ్వంసం చేశాను. శివలింగ ధ్వంసనం చేశాను. నారు స్త్రీలను బలాత్కరించాను. నేను చేసినటువంటి కర్మలు ఇంత అంతా కాదు అన్నాడు. శివభక్త స్తదాసంతో దేశం త్యక్త్వా, శివభక్తులందరూ దేశం విడిచి వెళ్ళిపోయినారు. అంతఃపురంలో ఉన్నటువంటి ఒక్క శివాలయం మాత్రం ఉందిటండి, అంతఃపురంలో ఉందిట. రాజుగారు రాణిగారు పూజ చేసుకుంటూ ఉంటారు రోజు, ఎక్కడో అంతఃపురంలో ఉందిట. రాజపత్నులందరూ భయపడిపోయి, వీడు ఈ శివాలయాన్ని కూడా ఎక్కడ ధ్వంసం చేస్తాడో అని దాని చుట్టూ చెత్త చెదారము ఇవన్నీ చుట్టూ రాళ్ళు అవి వేసి పాడుబడిన శివాలయంలాగా దాన్ని ఒక్కటి రక్షిస్తూ ఉన్నారు రాజపత్నులు. రాజ్ఞశ రాజపత్ని ఆశ్చ వాళ్ళు నిత్య పూజ కొరకు అక్కడ శివాలయం ఉందన్నమాట. రాజపత్ని శివశగా తల్లింగం సమగోపయన్. రాజపత్ని తెలియకుండా ఉంచిందనమాట ఆ లింగాన్ని, చుట్టూ రాళ్ళు వేసి శూన్య మందిరంగా, పాడుబడిన మందిరంగా చేసింది. ఇందువల్ల నన్ను చూచి భయపడి తన్మందిరధ్వంసనేహం స్త్రీణాం స్వాపే నిసిత్వరం. నేను చిన్నగా తెలుసుకున్నాను, స్త్రీలందరూ నిద్రపోతున్నారు, నేను చిన్నగా రాత్రిపూట బయలుదేరి ఆ మందిరంలో అశివాలయం కూడా నాశనం చేద్దామని వెళ్ళాను. కర చేతిలో దీపం, కరదీపములు తీసుకొని చిన్నగా మందిరంలో అర్ధరాత్రిపూట వెళ్ళాను. అది శూన్య మందిరం, శూన్యదిశ్యం ప్రతి గతోష శిగృహాద్బహి, దాన్ని కాస్త పడగొట్టేసి చిన్నగా బయటికి వచ్చాను. ప్రాత ఆ స్త్రీలందరూ కూడా చూచి చాలా దుఃఖించారు, కానీ ఏమి పైకి ఒక్కళ్ళు మాట్లాడరా, నేనంటే భయం కాబట్టి. కదాచిదేవం దుష్కర్మ గతోహం మృగయారత, ఇగో ఈ రకంగా నేను దుష్కర్మలన్నీ పాపాలన్నీ చేసి చివరికి వేటకి వెళ్ళాను. అక్కడ ఒక ఏనుగు ఉన్నదే, పాపులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ ఏనుగు చేతిలో నేను చచ్చాను. యమదూతలు కాస్త నన్ను బంధించి యముని యొక్క గృహానికి తీసుకుని వెళ్ళారు. చిత్రగుప్తుడు కూడా నేను చేసినవన్నీ రాయలా, ఏందని రాస్తాడండి, ఆయనకు చేతగాక కొన్ని రాసి ఆపేసేసాడు, ఇంక నేను వీటి గురించి రాయలేనని చెప్పి చిత్రగుప్తుడు కూడా, చిత్రగుప్తేనా అపి మే అఘం నాలం వక్తు మియత్త చెప్పలేకపోయినాడు. ధర్మరాజు దగ్గర చెప్పమంటే ఏం చెబుతాడు. అప్పుడు తదామాం సర్వనరకాది, నువ్వు అన్ని నరకాలలోకి ఉండాలి పొమ్మన ఉన్నాడండి. మొత్తంట 84 కోట్ల నరకాలు ఉన్నాయట. ఒక్కొక్క నరకంలో కల్పం ఉండాలటండి, అది యమధర్మరాజు అట్లా వేసేసాడు. ఒక్కొక్క కల్పం ఒక్కొక్క నరకంలో ఉండాలని చెప్పి శిక్ష వేసేసాడు ధర్మరాజు గారు. ఆ తర్వాత నేనే ఈ అన్ని నరకాలు నేను అనుభవించాను. ఆ తర్వాతనే అన్ని మా ఇక్కడ ప్రాణుల్లో ఎంతమంది ఉన్నారో, శ్వేతజాలు, గుడ్డువల అండజాలు, అన్ని యోనుల్లోనూ పుట్టాను. కుక్కలు, నక్కలు, గద్దలు, వరాహాలు, ఇది అది అని కాదు, ఇట్లా అన్ని జన్మలు ఎత్తాను. ఒక్కొక్క కుక్క జన్మ 100, పంది జన్మ 100, ఇట్లా ఒక్కొక్కటి 100 నరకం, ఒక్కొక్క నరకంలో ఒక కల్పం ఇలా ఉన్నాను. చూడండి మరి, శివలింగాలు, శివాలయాలు, ధర్మాన్ని, పరస్త్రీ భోగాలు, ఈ పాపములు సంతోషంతో చేస్తాం, దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఇంతటి పాపి కూడా శివ సాహిత్యాన్ని పొందుతాడు. అందుకని వివరాలు చెప్పాల్సి వచ్చింది. ఏదో అన్ని పాపాలు చేశాడంటే మీకు తెలియదుగా, మామూలుగా అనుకుంటారు. ఇంత వివరంగా చెబితే కానీ కాశీ కేదారేశ్వరుడు మహత్యం తీర్థము తెలియదు. ఇటువంటి వాడిని కూడా ఉద్ధరించింది ఆ తీర్థము కేదారేశ్వరుడు. అందుకన్నమాట ఇంత వివరంగా చెప్పడం ఇది. ఏకే తర్వాత జాతోహం దశ సహస్ర వర్షీం, ఇప్పుడు చివరికి బ్రహ్మరాక్షసుడి అయినాను. చివరి జన్మ బ్రాహ్మణ జన్మ, తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు బ్రహ్మరాక్షసుడి అయినాను. 10,000 సంవత్సరాలు నుంచి ఇక్కడ ఉన్నాను, ఆకలితోటి దాహంతో బాధపడుతున్నాను. నాకు ఇంతలో ఒక శివభక్తుడు దర్శనం ఇచ్చాడు, ఆయన చాలా దయాళు, నాకు ఆకలి నివృత్తి చేయమని. అప్పుడు నేను ఆయన్ని తినబోయినాను. ఆయన ఏమన్నాడు అంటే, నీకు ఆకలే కదా, నన్ను విడిచిపెట్టవన్నాడు. నా ఆకలి నివృత్తి కనుక చేస్తే పంపుతానన్నాడు. నీ ఆకలి నేను నివృత్తి చేస్తాను, నన్ను విడిచిపెట్టు అని చెప్పి ఈయనకు తన తపస్సు జ్ఞా శక్తి చేత ఆ ఈ రాక్షసుడికి ఆకలి నివృత్తి చేశాడు. చేసి నువ్వు ఇక్కడే ఉండు, రాత్రిపూట వచ్చిన వాళ్ళు నీ చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళని తిని ఇంకెక్కడికి వెళ్ళవాకు, పగలు మాత్రం ఎవరి జోలు వెళ్ళవాకు, రాత్రిపూట నీ చెట్టు నీడన ఉన్న వాళ్ళని మాత్రమే భక్షించు, నువ్వు ఇక్కడే ఉండు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన శివభక్తుడు. ఆ తర్వాతనే ఇతను ఆ నియమం పెట్టుకున్నాడు, రాత్రిపూట ఆ చెట్టు కిందికి వచ్చిన వాళ్ళని తింటున్నాడు, పగలు మాత్రం ఎవరి జోలి వెళ్ళటల్లా. అప్పుడు తరుమూల గతాన్ రాత్రు భక్ష అని చెప్పాడు. అద్యతే చున్నివృత్తిశ్చాత్ కాలాత్ శుభం భవేతు, తరుమూల గతాన్ రాత్రౌ భక్ష నాణ్యాన్ బహిస్థితాన్ అద్యతే చున్నివృత్తి స్యా. నీకు చెట్టు క్రింద ఉన్న వాళ్ళనే తిను, ఇతరులను తినవద్దు, ఇవాళ మాత్రం నీ ఆకలి తీరుతుంది, ముందు నీకు శుభం కలుగుతుంది అని చెప్పి చెప్పాడండి. త్వయా చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడండి, నీవు శివుడిదే శివాలయం ధ్వంసం చేద్దామని వెళ్ళి చేతిలో దీపం పెట్టుకొని వెళ్ళావు, కరదీపం పెట్టుకొని వెళ్ళావు ఆలయాన్ని ధ్వంసం చేస్తూ. పూర్వజన్మలో నువ్వు నీకు ఆ పుణ్యం కొద్దిగా ఉంది, శివలింగం దగ్గరికి శివాలయంలోనికి దీపం తీసుకొని వెళ్ళాడండి, ఆ పుణ్యం నీకు ఉన్నదయ్యా అన్నాడు. ఇన్ని పాపాలు చేసినా నీకు శుభం కలుగుతుంది అన్నాడు. ఆయన జ్ఞాన దృష్టితో చూచి శివాలయంలో దీపం ఎంత విలువ కలదో చూడండి. ఇదివరకు గుణనిధి అని ఆయన దీపం వెలిగించే కదా, మహా శివరాత్రి నాడు చనిపోయి కుబేరుడైనాడు, అందువల్లనే శివాలయంలో దీపం అనేటువంటిది అంత ప్రాముఖ్యంగా ఉంది. అది ఇంకా నీకున్నది, మద్భక్షణ అంతే స్వల్పైవ చున్నివృత్తి, నన్ను తింటే నీకు ఆకలి కొద్దిగానే తీరుతుంది, అందువల్ల నీకు ఇవాళ ఆకలి తీరే మార్గాన్ని నేను చెబుతున్నాను అని చెప్పి, బహుభక్షస్వచేద్యాహం కుర్వే తృప్తి తపోబలాతో, ఎన్నో తింటే నీకు ఎంత తృప్తి కలుగుతుందో నా తపోబలం వల్ల నీకు అట్ట తృప్తి కలిగిస్తా, అనేకమైనవి తిన్నట్టు అగ్రే నీకు ముందు శుభం అవుతుంది, నువ్వు మాత్రం ఇక్కడే ఉండని చెప్పి ఆ రోజు నా ఆకలి తీర్చాడు తన తపశక్తితో ఆ వచో అమృత పానం చేశాను, తృప్తుండై ఆ రోజు నుంచి నేను ఈ చెట్టు కిందనే ఇక్కడే ఉన్నాను. ఆ రోజు మాత్రం తృప్తుండై నాను. ఆ శివభక్తుడు వెళ్ళిపోయినాడు, ఆయనే సత్యము మాట ఆయన అన్నాడుగా ముందు ముందు నీకు శుభం అవుతుందనే నమ్ముకొని ఇక్కడే ఉన్నాను. తత్పరే దుర్యథాపూర్వం తుష్టుతో మాం ప్రభాధత శతసంపడి, ఆ మరుసటి రోజు నుంచి 100 సంవత్సరాలు అయింది ఆకలితో బాధపడుతున్నా, దాహంతో బాధపడుతున్నా, ఆ మాట ఆయన మాటే వింటూ విని నమ్ముకొని కూర్చున్నా, ఇంతవరకు ఎవడు కూడా ఈ చెట్టు కిందకు రాలా, నువ్వు నాకు దర్శనమైనావు కాబట్టి ఉందే నాకు భవిష్యత్తులో మంచి జరగబోతుంది, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు. ఆ శివభక్తుడి మాటలు సత్యము చేస్తూ నన్ను మీరు ఉద్ధరించండి అని ఈ శివజ్ఞాన వాణిని ప్రార్థించాడండి. ప్రార్థిస్తే కేన పుణ్యేన భవన్ జాతి స్మర, అయితే నేను ఏం చేసుకున్నాను పుణ్యం, పూర్వజన్మ స్మృతి అంతా కూడా ప్రతి జన్మలో ఉన్నది, అనేక పనికి మాలిన జన్మలన్నీ ఎత్తాను, పూర్వస్మృతి మాత్రం ఉండి ఉండేది. నేను పాషండ బుద్ధి కలిగినటువంటి వాణ్ణి, శివనింద చేసినటువంటి వాణ్ణి, ద్రోహం చేసినటువంటి వాణ్ణి, అందువల్లనే నువ్వు శివభక్తులలో అగ్రగణ్యుడివి, నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు ఇంకేమీ లేదు, మీ యొక్క మీలాంటి వాళ్ళ జన్మ ఉన్నదే పతితుల యొక్క ఉద్ధరణ కొరకే మీలాంటి వాళ్ళు జన్మిస్తూ ఉంటారు. ఈ రాజుని ఈ మంత్రిని ఎలాగైతే మీరు ఇప్పుడు కాపాడారో నా నుండి నన్ను కూడా కాపాడండి, నేను మీకు శరణు కోరుతున్నాను, నన్ను ఈ దుర్గతి నుండి కాపాడండి. పాప మహాపాపాత్ముడు ఎవడైనా సరే సాధువులైన వాళ్ళు దయగలిగి ఉంటారు అని ఈ రకంగా ఆయన్ని శరణు కోరి పాదాల మీద పడి దీనంగా ప్రార్థించాడండి శివయోగిని. కేనోద్ధార భవేదశ్చ, అప్పుడు ఆ శివజ్ఞాని వీడి ఉద్ధరణ ఎలాగా అని చెప్పి ఆలోచించాడండి. ఆలోపించి మంత్రిని రాజుగారు సేన ప్రతస్థే కాశికాంబరం అనుకుంటూ ఆ మంత్రిని రాజుగారిని సేనని వీడిని కూడా తీసుకొని కాశీకి బయలుదేరాడు. ఇంకా అక్కడ తప్ప వీడికి ఉద్ధారణ జరగదు, కాశీ కేదారీశ్వరుడు తీర్థంలో తప్ప అని చిన్నగా బయలుదేరాడండి. మార్గే తమవదన్ యోగి పురుషాదర్థం కృతాదర, ఆ రాక్షసుడితో అంటున్నాడు మనుషుల్ని తినేవాడు మాంసం, నువ్వు భయపడవద్దురా అన్నాడు, నీకు క్షేమం అవుతుందిలే అన్నాడు ఈ శివయోగి కూడా. ఆ శివజ్ఞాని అన్నాడు నీకు శుభం కలుగుతుందని, ఈయన కూడా నువ్వు భయపడవద్దని, వాళ్ళు చూడండి శివభక్తులు ఎంత దయగలిగి ఉంటారో, శివుడులాగా వాళ్ళు కూడా దయా బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. దుష్పాపి నాపి భవత కరదీప శివాగ్రత, నువ్వు మహాపాపాలు చేశావు, శివుని ముందు కరదీపం తీసుకొని వెళ్ళావు, శివుని యొక్క లింగం పైన ఆ వెలుగు పడింది, శివాలయంలో ప్రసరించింది, రాత్రిపూట పనిచేశావు నువ్వు, అయితే ఆ వెలుగు ప్రసారింపజేయాలని వెళ్ళలా, ఆలయ ధ్వంసం చేయాలనే దృష్టితో వెళ్ళావు, అయినప్పటికీ నీ శివాలయాన్ని ప్రకాశింపజేశావయ్యా, అందువల్లనే నీకు ఈ జాతి స్మరణ ఆ పుణ్యప్రభావం వల్ల కలిగింది, రావణాది రాక్షసులు కూడా ఎంతో భయంకరమైన అపరాధాలు చేశారయ్యా, శివుణ్ణి కైలాస పర్వతాన్నే పెకలించి పారేసాడు, నందీశ్వరుడికి అవమానం చేశాడు, అందువల్లనే ఆ రకంగా శిలాప్రహారాదులన్నీ కూడా చేశాడు, అలాగే ఇతర రాక్షసులు కూడా దేవతలు కూడా దక్షుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా శివ అపరాధాలు చేశారయ్యా, ఆ పరమేశ్వరుడు దయాళువు వాళ్ళందరినీ రక్షించాడు, కృతమపి అపరాధం స స్వసేవ అమ్మను తేహర, తనకు అపరాధం చేసినప్పటికీ ఎవరైనా తనను సేవించినట్లయితే ఆ సేవను గుర్తుంచుకుంటాడయ్యా దయాపరుడయ్యా శివుడు, నువ్వు ఆ కరదీపికతో శివాలయంలో ప్రవేశించాడే, నువ్వు ఇన్ని పాపాలు చేసినా రావణాదుల రావణాసురుడు మొదలైన వాళ్ళని ఎలా మన్నించాడో, దక్షుణ్ణి ఎలా అనుగ్రహించాడో వాళ్ళందరినీ, నీవు చేసినటువంటి ఆ కరదీపిక దీపం వెలిగి తీసుకొని వెళ్ళావే అది గుర్తున్నదయ్యా, అయితే ఒకటి నిన్ను ఎంతవరకు తీసుకుని వెళ్తానంటే కాశీ పంచక్రోశు కదండి 5 క్రోసులు, 5 క్రోసుల వరకు నేను తీసుకొని వెళ్తాను, ఆ తర్వాత మాత్రం నిన్ను తీసుకొని వెళ్ళటం నాకు సాధ్యం కాదు. కారణం ఏమిటి, ఏ పంచక్రోశి అవతల వీళ్ళకు ప్రవేశం కానివారు అక్కడ వాళ్ళు ఉంటారే అడ్డుపడతారు, రక్షకులు ఉంటారు. పంచక్రోశి చుట్టూ కూడా గణాలు ఉంటాయి. వాళ్ళు స్వర్గభూమి అంటాం పంచక్రోశి, కాశీకి భక్తులు ఉన్న దేవభూమి, వాళ్ళు అడ్డుకుంటారు. నిన్ను మాత్రం అక్కడ ఉంచుతా, నేను కాశీ లోపలికి మేము వెళ్తాం, వెళ్ళి అక్కడికి ఆ గౌరీకుండంలో స్నానం చేస్తాం, కేదారేశ్వరుని చూస్తాం. ఆ గౌరీకుండ ఉన్నదే కేదారేశ్వర తీర్థం, అక్కడ కేదారేశ్వరుడు ఆ తీర్థం తీసుకొని వచ్చి నీ మీద చల్లుతా, అప్పుడు నిన్ను తీసుకొని లోపలికి అప్పుడు నీకు ప్రవేశం కలుగుతుంది, తీసుకొని వెళ్తాను అని చెప్పి చెప్పాను. నేను మళ్ళీ వస్తాను అన్నాడు. అప్పుడు నీకు శివాపరాధ దోషత్వం, శివాపరాధం చేశావు నువ్వు, ఎన్నో శివాలు కాశీలోనే 100 శివాలయాలు పడగొట్టాడు, అందువల్లనే ఈ దోషం పోతుంది. గౌరీ తీర్థం ఉంది, గౌరీకుండ తీర్థం వచ్చి నిన్ను గనక చల్లినట్లయితే ఈ అపరాధ దోషం అంతా కూడా పోతుంది, నీ మీద చల్లుతాను, దోషము నుండి పాపము నుండి నిర్విక్తిని చేస్తాను, అప్పుడు నిన్ను శివుడి దగ్గరికి కేదారేశ్వరుడి దగ్గరికి తీస్తాను, తీసుకెళ్తాను, ప్రాచీన తీర్థంలో నీకు స్నానం చేయిస్తాను, కేదారేశ్వరుని దర్శిస్తాను, ఆ లింగ దర్శనం వల్ల వెంటనే నువ్వు ముక్తుడు పొందుతావయ్యా, అక్కడ స్నానం చేసి చూసినట్లయితే అని ఆ రాక్షసుని ఓదార్చాడు. మార్గంలో కాశీకి వెళ్తుంటే చిన్నగా పంచక్రోశాంతమభ్యగాత్ పంచక్రోశం దగ్గరికి వెళ్ళాడు. పంచక్రోశమునకు అవతలనంతా దేవభూమి, గణనాయకులు వచ్చారు, అక్కడ నన్ను మాత్రం వారిస్తారు. శివ విజ్ఞానవాన్ యోగి స్థాప్యరక్షస్త్వగాత్పురీం, వాళ్ళందరినీ మీరు వెళ్ళండి, వీడిని మాత్రం రావడానికి వీల్లేదన్నారు వాళ్ళు ఆ గణాలని. శివ విజ్ఞానవాన్ ఈ వీడిని ఇక్కడే ఉంచాడు బ్రహ్మరాక్షసుని, తను లోపలికి వెళ్ళాడు నువ్వు ఇక్కడే ఉండవని. వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయినారు. తొందరగా ముందు దేహలి వినాయకుడు ఉన్నాడుగా పడమటి హద్దులో, దేహలి వినాయకుడు ఉంటాడు, ఆ దేహలి వినాయకుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ప్రవేశం అక్కడనమాట. అక్కడ నేనయ్యా ఈ కాశీ పంచక్రోశాత్మక కాశీ అంతా పరమేశ్వరుడు యొక్క దేహమే, నేను కాళ్ళు పెడుతున్నాను, ఇక్కడ రేపు మలమూత్ర విసర్జనాదులన్నీ చేస్తాను, ఈ దోషమును క్షమించు అని ప్రార్థించాడు అక్కడ గణేశ్వరుణ్ణి. ఈ రాజుగారు ఈ మంత్రిగారు తర్వాత విధివత్తుగా పూజించారు. తర్వాత చిన్నగా కాశీ పట్టణంలో ప్రవేశించారు, మణికర్ణికలో స్నానం చేశారు, విశ్వేశ్వరుని నమస్కరించారు. ఆ తర్వాత ప్రాచీన మణికర్ణికి వెళ్ళారు, అక్కడ కూడా స్నానం చేశారు, కేదారనాథుణ్ణి చూచారు, చక్కగా పూజించారు కేదారేశ్వరుణ్ణి. తర్వాతనే ఆ మనస్సులో అనుకున్నాడు అమన్య రాజుగారు మంత్రిగారు ఇంకా మేము ధన్యులమైనాం అనుకున్నారు. రాజుగారు మంత్రిగారు కూడా వచ్చారు కదా కాశీలో, వెళ్ళిన రోజు మామూలుగా ఏ క్షేత్రానికి వెళ్ళినా తీర్థోపవాసం చేయాలి, అది చేశారు. అక్కడ శ్రాద్ధం పెట్టాలి నదీ తీరంలో, శ్రాద్ధాది కర్మలందరూ చేశాడు ఈ రాజుగారు మంత్రిగారు. ఆ తర్వాత దాన ధర్మాదులన్నీ చేశారు, విశ్వేశ్వరుడు మొదలైన లింగములన్నీ భక్తితో చూచారు, అక్కడ ఆయా తీర్థాల్లో స్నానం చేశారు. తర్వాత చిన్నగా వచ్చి రక్షో విముక్తి కొరకు మళ్ళీ హరపాప తీర్థానికి వచ్చారు. గౌరీతీర్థోదమహరం గౌరీతీర్థాన్ని తీసుకున్నారు, తీసుకొని రాక్షసుడి దగ్గరికి వెళ్ళారండి శివ విజ్ఞానవాన్. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఈ శివాపరాధ మహాపాతఘ్నుడు కదా, అతనికి ఈ శుభోదకం అతని పైన చల్లాడు, రాక్షసుని యొక్క శరీరం మీద చల్లాడు, చిలికించాడు. వెంటనే అతని నుండి ఒక పెద్ద పొగ వచ్చిందిట. అందరూ ఆ క్షేత్రపాలకులందరూ ఆశ్చర్యపోయినారు, బ్రహ్మన్ ఇదేమిటి ఆశ్చర్యం అన్నారు. అప్పుడే ఇతని పాపాలు ఉన్నాయి, ఆ పాపములనేటువంటి సమిధలు దగ్ధమైపోయినాయి ఈ తీర్థం అనే అగ్నితోట, అందువల్ల పొగ వచ్చిందిట. పాపములనే కట్టెలు తగలబడిపోయినాయి ఆ నీళ్లు తల్లేటప్పటికి, అందులో నుంచి ఇప్పుడు ఈ పొగంతా కూడా వచ్చింది అన్నారు. అది గౌరీకుండం యొక్క ప్రభావం అన్నమాట. ఇచ్చుక్త మాత్రే రక్షస్త్వం చక్వా సోభూత్ శుభాకృతి రాక్షసాకృతి పోయింది. మామూలు మంచి మామూలు శుభమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడైనారు ఆ బ్రాహ్మడు. అతన్ని వెంటనే తీసుకొని మణికర్ణిక దగ్గరికి వెళ్ళారు. ఎవరిని, బ్రహ్మరాక్షసుడు రూపం మారిపోయింది కదా భాష్కరుడు, అక్కడ స్నానం చేయించారు, విశ్వేశ్వరుని చూపించారు, మొత్తం పట్టణం అంతా తిరిగారు, కేదార దగ్గర దగ్గరికి తీసుకొని వచ్చాడు ఈ జ్ఞానవాన్ అనేటువంటి యోగి. గౌరీతీర్థంలో స్నానం చేయించాడు, ఆ తీర్థ వైభవం అంతా చెప్పాడు. కేదారేశ్వరుని చిన్నగా విధిపూర్వకంగా దర్శింపజేసి పూజింపజేశాడు. ఇంతలో కైలాసము నుండి విమానం వచ్చిందండి. పార్షదులు శివభక్తులు తక్షణం త్యాగతం యానం కైలాసాత్ పార్షదై సహా భాష్కలం యానమారోప్య గణశంభోర్ముదానయన్. ఈ భాష్కలుణ్ణి శివ కైలాసం నుంచి వచ్చిన విమానంలో ఎక్కించుకొని వెళ్ళిపోయినారండి. గణా శంభోర్ముదానయన్ సంతోషంగా తీసుకెళ్లారు. పునరావృత్తిరహితం శివస్థానం పరాత్పరం, పరాత్పరమైనట్టు పరాత్పరుడైన శివుని దగ్గరికి. అదంటే మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు, అక్కడికి వెళ్తే తిరిగి జన్మ లేదు, అక్కడికి వెళ్ళిపోయినారు. ఈ దృశ్యాన్ని చూచాడు శివ విజ్ఞానవాన్. శరీరం అంతా పులకించిపోయింది. రాజు, మంత్రి, సైన్యం ఆశ్చర్యచకితులైనారు. కళ్ళ ఎదుట బ్రహ్మరాక్షసుడు యొక్క ముక్తిని చూచారు. ఈ తీర్థము, గౌరీకుండము, అలాగే ఆ కేదారేశ్వరుడి మహిమని స్తోత్ర కొనియాడారు. ఇంకా ఆయన వెళ్ళిపోయినాడు. మరి భాస్కరుడి దేహం ఉంది కదండి, పార్థివ శరీరం ఉందిగా, అది కాస్త గౌరీకుండంలోనే పడేసేసారు. ప్రాకృతం పతితంద్రియ ప్రాక్షేపయన్ మహాతీర్థే. ఆ తీర్థం ఎలాంటిది? వెంటనే ముక్తినిచ్చేటువంటిది. ఆ తీర్థంలోనే ఆ శరీరాన్ని పడేసేశారు. సద్య పాపహరం యస్మాత్, వెంటనే పాపాన్ని హరిస్తుంది కాబట్టి ఆ కేదారేశ్వరుడు ముందున్న తీర్థానికి హరం పాపం అనేటువంటి పేరు వచ్చింది. ఈ రకంగా ఈ శివ విజ్ఞాన వత్ గతిం నరనారాయణాఖ్యంతం నృపం విప్రంచ మంత్రిణాం శిష్యత్వేన మునిర్బ్రహ్మ. ఇంతవరకు చెప్పుకుందామండి, రేపటి నుంచి తర్వాత చెప్పు.